విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ
జడానాం చైతన్యస్తవకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురదిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యావృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం. యా కుందేందుతుషారహారథవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకర ప్రభృతిభిర్దేవైః సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశేషజాడ్యాపక. సమస్త సన్మంగళాన్ని సంతు.
శ్రీ మహావిష్ణువు ఒక బ్రాహ్మణ బాలక రూపంలో ఉపబర్హణుడిగా పిలువబడేటటువంటి గంధర్వ రూపంలో ఉన్న ప్రస్తుతం శరీరం విడిచిపెట్టిన నారదుని భార్య మాలావతికి సంభాషణ రూపంలో అనేక విశేషాలు తెలియజేశాడు. అమ్మాయి, ఏ దేవతను ఉపాసించినా చిట్ట చివరికి మాత్రం హరిని ఉపాసించక తప్పదు. హరిస్మరణే వైకుంఠాన్ని ప్రసాదిస్తుంది. సర్వదేవ నమస్కారః కేశవం ప్రతి గచ్చతి, సమస్త దేవతలకి చేసే నమస్కారము కేశవుడికే చెందుతుంది చివరికి. అంచేత ముందు దేవతల యొక్క ఉపాసన వల్ల లాభం ఏమిటి అంటే, ఈ దేవతలంతా హరిభక్తి వీడికి కలిగేలా చేస్తారు. దేవతలంతా హరిభక్తి కలిగేలా వీడికి చేయడం వల్ల ఇది వాడికి వైకుంఠాన్ని ఇస్తుంది. ఇది పెద్ద ప్రమోషన్ లాంటిది అన్నమాట. సకల దేవతలకి మొదట్లో పూజ చేయడం, నమస్కారం చేయడం వల్ల వచ్చే లాభం చెట్ట చివరికి హరిభక్తి. హరిభక్తి పరమార్థం. శ్రీకృష్ణుడు ఉన్నాడే, ఆయన ఇక్కడ ఉండే ఈ ప్రకృతికి, ఈ త్రిగుణాలకి అన్నిటికీ అతీతుడు. ఆయన ఈ బ్రహ్మ విష్ణు శివాది సకల దేవతారాధనలు ఒకెత్తు, ఒక కృష్ణారాధన ఒకటి ఒకెత్తు. సరే, ఈయన నిర్గుణుడు అని చెప్పాం, ఆదికారణుడు అని చెప్పాం, పరాత్పరుడని చెప్పాం. అన్నిటికీ మించి నాశనరహితుడు ఆయన, పరబ్రహ్మ ఆయన. శ్రీకృష్ణుడు తన అవతారం చాలించినప్పుడు ఆకాశానికి వెడుతుంటే ఆ వేగానికి అసలు ఆ రూపం ఎలా వెళ్ళిందో కూడా ఎవరూ కనిపెట్టలేకపోయారన్నారు. అదిగో అటువంటి వాడు ఆయన. సర్వేశ్వరుడు ఆయన, దివ్య మంగళ విగ్రహం అయింది. అందుకే భక్తి శ్రద్ధలతో ఆరాధించే వాళ్ళకి ఆనందం కూడా కలుగుతుందట. స్వామి రూపం చూస్తే ఆనందమే తప్ప భయం ఉండదు అన్నారు. సాధారణంగా విగ్రహం చూసినప్పుడు కూడా భయం కలుగుతుందేమో చెప్పలేం, కానీ అసలు రూపాన్ని చూస్తే భయం ఉండదు, ఒక దివ్య ఆనందం కలుగుతుంది. ఆ ఆనందం అనుభవించడానికి తగిన శక్తి కావాలి. చాలా ఉపాసన బలం ఉంటే కానీ ఆ దివ్య స్వరూపాన్ని చూడలేము. ఇక ఆ పరమాత్మ వల్ల ఆనందం పొందిన వాడికి బ్రహ్మ పదవి వద్దంటట, అమరత్వం వద్దంటట, ఇంద్ర పదవి వద్దంటట, ఇవన్నీ చిన్ని చిన్నివి అన్నమాట. అసలు ఆనందం ఆయంది. ఆ ఆనందం పొందాక ఈ దిక్కుమాలిన పదవులు ఎందుకు కోరుతాం అంటారు వాళ్ళు. హరిభక్తులు కోరేది ఒకటే, మేమా హరికి సేవ చెయ్యాలి, మాకు హరిసేవ తప్ప అన్యమైన వస్తువులు ఏమీ వద్దు అంటారు. హరిసేవ వల్ల సాక్షాత్తు గోలోకానికి వెళ్ళడానికి తగిన ఉపాసన సిద్ధిస్తుంది. శ్రీ మహావిష్ణువే గోలోకానికి వెళ్ళడానికి ఏ విధమైన కృష్ణారాధన చెయ్యాలో అవి నేర్పుతాడు. కృష్ణారాధనతో దివ్యానందం కలుగుతుంది. అంచేత నువ్వు కూడా నా మాట విను, హరిభక్తురాలివ్వక హరి సంకీర్తనం చెయ్యి, చివరికి శ్రీకృష్ణుడి యొక్క పదం పొందడానికి ప్రయత్నం చెయ్యి. దేవి మాలావతి, ఒకట గుర్తుపెట్టుకో, ఈ పోయిన శరీరం కోసం దుఃఖిస్తున్నావు కానీ శ్రీకృష్ణ దాసుడికి బ్రహ్మాయుర్దాయం కూడా దండగే, బ్రహ్మాయుర్దాయం కూడా నిమిషమే. ఆ శ్రీకృష్ణ ఉపాసన ముందు ఈ ఆయువులు ఈ శరీరాలు ఇవేవి మానవుడికి కావాలి అని అనిపించవు. ఇలా ప్రవచనం చేసిన తర్వాత ఇప్పుడు ఆ బాలుడు చక్కగా, అసలు ఆయన మాట్లాడుతూ ఉంటే ఈవిడికి సగం పతిశోకం తొలగింది, మాట్లాడాలి వినాలి అనే కోరిక పెరిగింది. అందుకని ఆయన ఏమన్నాడు, ఓ పతివ్రత మాలావతి, పాపం నీ భర్త చచ్చిపోయినట్టున్నాడు, రోగగ్రస్తుడై మరణిస్తే నేను మందు వేస్తాను, నేను రోగాలకి మందు వేయడంలో దిట్టని, సమస్త రోగాలని నయం చేసే చికిత్స నా దగ్గర ఉంది, వైద్యశాస్త్రం నాకు కరతలామలకం. అసలు మనకి వైద్యో నారాయణో హరి అని అందుకే అన్నారు. అందువల్ల నేనే సరైన వైద్యుడిని ఆయన చెప్పాడు. అప్పుడైనా అర్థం అవ్వాలి వచ్చినవాడు విష్ణు అని, అయినా ఆయన వ్యామోహం వల్ల మాయ వల్ల ఎవరికి వచ్చినవాడు విష్ణు అని తెలియటంలా, ఎవరో ఓ బాలకుడు విప్ర బాలకుడు అనుకుంటున్నారంతే. ఏ రోగానికైనా నేను మందు వేస్తాను. శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేవరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరిహి. శరీరాన్ని వ్యాధి పట్టుకున్నప్పుడు, వీణి పీడిస్తున్నప్పుడు దానికి గంగాజలం గొప్ప ఔషధమట. విష్ణుమూర్తి ఆ రోగాన్ని తొలగించేటటువంటి గొప్ప వైద్యుడు, వైద్యో నారాయణో హరి అన్నారు. అందుకే అమ్మా, ఏ రోగంతో మరణించినా వారం దాటకపోతే నేను వాడికి వైద్యం చేసి మళ్ళీ బతికిస్తాను, అయితే రోగంతో చావాలి వాడు. అందులోనే ఉంది అంతరార్థం, చచ్చిపోయినవాడు రోగంతో చావాలా, శాపంతో చచ్చాడు కానీ. అందుకే ఆయన చాలా తెలివిగా, అమ్మాయి ఏదైనా రోగంతో మరణించి ఉంటే చెప్పు, నేను వారం రోజులు దాటకపోతే ఆ శవాన్ని బతికించగలను. వేటగాడు పశువుల్ని ఎలా బంధిస్తాడో మహాత్ముడైన మంత్రవేత్త, పాము మంత్రం తెలిసిన వాడు విషపూరితమైన సర్పాలని ఎలా బంధిస్తాడో, నేను కూడా నా మంత్రశక్తులతో నా వైద్య శాస్త్రంతో నీ భర్తని బతికించగలను. ఇంకొక మాట చెబుతున్నాను, నేను వృద్ధత్వాన్ని జయించగలను, మృత్యువుని తీసుకొచ్చి నీ ముందు నిలబెట్టగలను, యమధర్మరాజుని తీసుకురాగలను, కాలాన్ని కూడా వశం చేయగలను. కాలం వల్ల యముడు మృత్యువుని మన దగ్గర మొబ్బుతాడు. యముడు కాలము మృత్యువుని మూడున్నాయి ఈ సృష్టిలో. ఒక వ్యక్తికి కాలం తీరాలి ముందు, కాలం గడవగా గడవగా ఆయువు తీరుతుందిగా, మరి ఆ ఆయువు తీరినప్పుడు ప్రాణం తీసుకుపోవడానికి మృత్యుదేవతని పంపుతాడు యముడు. ఆ మృత్యుదేవత ఈ ఆత్మని పీక్కుపోయి ఒక యాతనా శరీరంలో పెట్టి యముడికి అప్పగిస్తూ ఉంటుంది. వాటిని కూడా నేను బంధించి నీ ముందుంచగలను సుందరి. రోగ కారణాలు రోగాలు శరీరంలో వ్యాప్తి చెందకుండా నేను నిరోధించగలను అన్నాడు ఆయన. అలాంటి శాస్త్రం నాకు తెలుసు. శాస్త్రజ్ఞానం వల్ల అసలు వ్యాధి ఎందుకు పుడుతోంది, ఆ వ్యాధి పుట్టడానికి కారణం ఏమిటి, దానికి కూడా మందు వేయగలను. మనం చాలామంది వ్యాధి పుట్టాక మందేస్తాం, కానీ నిజమైన వైద్యుడు ఏమంటాడంటే అసలు వ్యాధి పుట్టకుండా చూసుకోమంటాడు. వ్యాధి పుట్టకుండా చూసుకోగలిగితే చాలు, మనం టక్కన ఆరోగ్యవంతులు అవ్వచ్చు. చాలా తేలిక రోగం పుట్టకుండా చూడడం. దానినే మన వాళ్ళు ఏమన్నారు, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు. అంటే రోగం వచ్చిన తర్వాత మందు వేయడం కాదు, అసలు రోగం రాకుండా చూసుకోవాలి, ముందు దానిని నిరోధించాలి, ముందు జాగ్రత్త తీసుకోవాలన్నమాట, తర్వాత చికిత్స అనేది. అంచేత చికిత్స వరకు వెళ్లకుండా రోగం రాకుండా చూసుకోవడం అనేది మానవ లక్షణం. అలా చెయ్యకపోక చేతులారా రోగాలను పెంచుకుంటున్నారమ్మా ఈ జీవులు. అందువల్ల నేను అందరికీ గొప్ప శాస్త్రం ఒకటి ఇచ్చాను, దానిని ఆయుర్వేదం అంటారు. ఆయుర్వేద శాస్త్రం నా సృష్టి, అందులో మానవుడు రోగం రాకుండా ఎలాగ జాగ్రత్త పడవచ్చో చెప్పాను. ఒకవేళ కర్మగాలి వస్తే దాన్ని ఎలా తొలగించుకోవచ్చో చెప్పాను. యోగం చేత కానీ రోగం చేత కానీ మరణించిన వాళ్ళు మళ్ళీ నిశ్చయంగా నా యోగశక్తితో నా ప్రభావంతో జీవించగలరు, నేను వాళ్ళని పునర్జీవితుల్ని చేయగలను. ఇంత చక్కగా వచ్చిన విప్రబాలకుడు చెప్పగా అతని మాటలతో ఈవిడికి కొంచెం ఆశ కలిగింది. ఆశాజనకమైన మాటలవి. ఆనందపడిపోయి అమ్మయ్య ఇహ నా భర్త బతకగలడు అనుకున్నది. అదే ఆశ, ఆశ వల్లే లోకమంతా నడుస్తోంది. ఇవాళ కాకపోతే రేపైనా నా జీవితం మారకపోతుంది అనుకుంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా మానవుడికి ఏదో ఒకనాటికి నాకు సుఖం వస్తుందని ఒక్క ఆశ అక్కడ లోపల పీకుతూ ఉంటుంది. నా నసీబు మారకపోతుందా, ఎప్పుడో ఒకప్పుడు ఈ గరీబుని కాస్త మంచి ఐశ్వర్యవంతుని కాపోతానా అనుకుంటాడు. అయినా అవ్వకపోయినా శరీరం మాత్రం అలాగా వెళ్ళిపోతూనే ఉంటుంది. ఈ బ్రాహ్మణ బాలకుడి ముఖంలో ఏదో తెలియని ఒక వింత కాంతి కనపడుతోంది, వర్చస్సు కనపడుతోంది. అవన్నీ ఆనందం కలిగిస్తున్నాయి. ఇతడు చూస్తే జ్ఞాన సంపన్నుడిలో ఉన్నాడు, వయస్సు చూస్తే కుర్రవాడు. అయినా జ్ఞానానికి వయస్సుకి సంబంధం లేదు కదా అనుకుని, మహాత్మా నీ మాటలు వింటే మళ్ళీ నాకు జీవితేచ్ఛ కలుగుతోంది, నీ మాటలతో నువ్వు ప్రజ్ఞ కలిగిన వాడివని, మహాయోగుల్ని మించిన జ్ఞాన సంపన్నుడివని అనిపిస్తోంది. బ్రాహ్మణ కుమార నా భర్త బతుకుతాడని ఆశ కలుగుతోంది. నా భర్తని ఏదో రకంగా బతికించు. దానికి ముందు నువ్వన్న మాటల వల్ల నాకు కొన్ని సందేహాలు కూడా వచ్చాయి, ఈ సందేహాలు తీర్చు. ఎందుకని సందేహాలు తీర్చమంటోంది? ఆవిడ కూడా స్వతసిద్ధమైన జ్ఞానం కలిగింది కాబట్టి. లేకపోతే ఇంకోటి ఎవడనైతే నా మొగుడే బతకాలి, మొగుడే బతకాలి అని అదే పాట పాడతారు. కానీ వీడు దాంతోపాటు ధర్మ సందేహాలు తీర్చమదిట. నేను అసలు సిసలైన పరమ పతివ్రత శిరోమణిని. పతివ్రతకి భర్తే కర్త, భర్తే శాసకుడు, భర్తే పోషకుడు, వాడే రక్షకుడు, ఇష్టదైవం, పూజ్యుడు. సరి అయిన నారికి పతిని మించిన గురువు లేడు. మంచి వంశంలో పుట్టిన స్త్రీ తన పతి ఆజ్ఞానువర్తి అయి వెలుగుతుంది. పతి ఆజ్ఞను తిరస్కరించి స్వతంత్రించే స్త్రీ అంతగా సౌఖ్యం పొందదు. మహాత్మా నేను అలాగే నా భర్తని సేవించాను, ఈ ఉపబరహణుడే నా భర్తను కొన్నాను. నా తండ్రి చిత్రరథుడు నాకు చిన్నప్పటి నుంచి అలాగే నేర్పాడు, పైగా గంధర్వరాజు కోడల్ని. ఇద్దరం హాయిగా కలసి మెలసి చాలా కాలం జీవించాం. ఆ సమయంలో ఈ భర్తకు ఆయువు తీరిపోయింది. నువ్వా సర్వసమర్థుడివి, నా కోరిక మన్నించు. ఆ కాలాన్ని మృత్యుదేవతని యముడిని నా దగ్గరికి రప్పించు. వాళ్ళని రెండు కడగాలి, అసలు నా మొగుడిని పట్టుకుపోతారు వాళ్ళు. వాళ్ళని సంభాషణ చేసి అడిగి ఆ తర్వాత ఏం చేయాలో చెబుతాను అనగానే, ఇదంతా తమాషా చూస్తున్నాడు పరమాత్ముడు. ఈవిడ కూడా కారణ జన్మురాలు కాబట్టి ఇవన్నీ చేయించగలుగుతుంది. లేకపోతే ప్రతివాడికి అసలు విష్ణువు కనపడతాడా, యముడు కనపడతాడా? మొగుడు పోయిన తర్వాత ఏడుస్తూ రెండు రోజులు కూర్చుంటారు, మూడో రోజు దర్జాగా వాయిడ్లీ తిని మళ్ళీ యథాప్రకారంగా నెల నెల పెన్షన్ ఎంత వస్తుంది హాయిగా టెన్షన్ లేకుండా వాటి దారి వాటికి వెళ్ళిపోతారు. కానీ ఈవిడ అలా కాదుగా, మరి ఏకంగా దింపగలదు ఈవిడ. అందుకే సామాన్య ధర్మం వేరు, పతివ్రతలైన అటువంటి గొప్పవాళ్ళ ధర్మాలు వేరు. ధర్మములు కూడా అందరికీ ఒక రకం కాదు. మృత్యువుని రప్పించగలిగే స్థాయి కలిగిన ఆవిడ ఆవిడ. అంచేత వారి వారి స్థాయి, వారి వారి ఉపాసనా బలాలను బట్టి ఈ పనులు జరుగుతూ ఉంటాయి. విష్ణుమూర్తి రప్పించేట వాళ్ళందరినీ మృత్యుదేవతను చూచింది ఆవిడ. మృత్యుదేవత కన్య, ఆవిడ పెళ్లిగానేది, ఎప్పుడు అలాగే ఉంటుంది. పెళ్ళయితే ఆవిడ కూడా మొగుడు పోతే బాధ ఏమిటో తెలుసునేమో మరి తెలియదు. అందుకే ఆవిడ కన్యగా పెట్టారు. యమధర్మరాజుని రప్పించారు, కాలాన్ని పిలిపించారు. ముగ్గురిని పిలిపించాక ముందుగా ఆవిడ అడిగిందిట, ఏమర్రా మీ ముగ్గురులో నా భర్తను తీసుకుపోయింది ఎవరు? ముగ్గురు కలిసి సమష్టిగా పట్టుకుపోయారా? ఏ కారణం చేత నా భర్తను పట్టుకుపోయారు చెప్పండి అనగా, అమ్మా మేం కాలం తీరకుండా నీ భర్తను తీసుకువెళ్ళలేదు. మేమందరం కూడా కాలానికి బద్ధులం. కాలం రాకుండా ఎవరిని మేము సమీపించం, ఈ మృత్యువైనా యముడైనా. ఈ కాలం భగవద్ అధీనం. భగవంతుడైన బ్రహ్మదేవుడు నీ భర్తకి ఇన్నాళ్ళు నీతో కాలక్షేపం చేసే రాత రాశాడు. ఆ ఆజ్ఞని కాలం పరిపాలించింది, కాలం గడిచింది. కాలం గడవగానే యముడు మృత్యుదేవతని పంపాడు, ఇదిగో ఈ మృత్యువుగా ఉన్న నేను వచ్చి ఆ ప్రాణాన్ని పట్టుకుపోయి యముడికిచ్చాను. నీవి విషయంలో ఏమైనా అడగదలిస్తే యముణ్ణి మృత్యుదేవతని కాదు అడగవలసింది, అసలు కాలం లక్ష సంవత్సరాలు ఎందుకు గడిచింది అని కాలపురుషుణ్ణి అడుగు అనగా, కాలపురుషుణ్ణి పిలిచిందిట, ఏమయ్యా నువ్వెందుకు గడిచావు? బలేదానివమ్మా, కాలపురుషుడు గడవడం ఏమి, వాడి లక్షణమే కదలడం. పగలవుతుంది, రాత్రి అవుతుంది, సంధ్యాసమయాలు అవుతాయి, అలా రోజులు గడుస్తాయి, పక్షాలు గడుస్తాయి. అంతేగాని కాలం స్తంభించిపోతున్నా? కాలం స్తంభిస్తే నువ్వు స్తంభిస్తావు, నీ మొగుడు కదలలేడు, నువ్వు కదలలేడు, వెరిదానా? ఇంత విన్నా మళ్ళీ రవ్వంత అజ్ఞానం ఆవిడికి. కాలపురుష, ఇలా అయితే ఎలాగయ్యా మమ్మల్ని? నువ్వు సర్వకర్మలకి సాక్షివి, కర్మస్వరూపుడివి. నారాయణుడి యొక్క అంశే కాలపురుషుడంటే. అందుకే కృష్ణుడు కూడా భగవద్గీతలో కాలోస్మి లోక క్షయ కృత్ ప్రవృద్ధో అని సుస్పష్టంగా చెప్పాడు. నేను కాలపురుషుణ్ణి, ఈ లోకాలు క్షయమవ్వాలంటే అంటే నాశనం అవ్వాలన్నా పెరగాలన్నా అన్నిటికీ నేనే మూలం, నేనే సమస్తానికి అధిదేవతని, కాలపురుషుణ్ణి అని చెప్పుకున్నాడు ఆయన. అంచేత నువ్వు విష్ణు స్వరూపుడివే కదా, నీకు నమస్కారం. నేను జీవించి ఉండగా నా భర్త ప్రాణాలు అపహరించడం నీకు న్యాయమేనా? నువ్వు సర్వజ్ఞుడివి, నీవు సర్వ ప్రాణులకి దుఃఖం కలిగించడం ఎందుకు చేస్తున్నావు అనగానే కాలపురుషుడు అన్నాడు, అమ్మా పతివ్రత సాధ్యులలామ, నేను యముడు కానీ ఈ మృత్యుదేవత కానీ ఈ రోగాలు కానీ మేమెవ్వరం ఏమీ చేయడంలా. పరమేశ్వరుడు కాలాన్ని సృష్టించాడు, నిమిషములు, ఘడియలు, ఘటికలు, దినములు, రాత్రులు, సంధ్యలు, తద్వారా వారాలు, వారాల ద్వారా పక్షాలు, పక్షాల ద్వారా మాసాలు, మాసాల ద్వారా ఋతువులు, ఋతువుల ద్వారా సంవత్సరాలు గడుస్తూ ఉండడం అనేది ఒక విధానం. ఇది ఉంటేనే కొత్త నీరు వస్తూ ఉంటుంది, పాత నీరు పోతూ ఉంటుంది. కుళ్ళు నీరు ఎప్పుడు చెరువులో ఉంటే ఆ నీరు కొంతకాలానికి పాడవుతుంది, అందుకే ఎప్పటికప్పుడు ఏమవ్వాలి, నదిలోకి కొత్త నీరు రావాలి, నీరు పోవాలి. ఆ పాత నీరు ఎక్కడికి పోతుంది? మళ్ళీ సముద్రంలోకి వెళ్ళి ఆ నీరే ఆవిరే ఈ మేఘం అవుతుంది, మళ్ళీ అదే ఇక్కడికి వస్తుంది. కాబట్టి చక్రం, నీ మొగుడు ఎక్కడికి పోలా, ఆయన పైకి వెళ్ళాడు మళ్ళీ పుడతాడు, మళ్ళీ పైకి వెళ్తాడు మళ్ళీ పుడతాడు, ఇలాగే తిరుగుతూ ఉంటాం తల్లో. పోయేవాడు ఎవడూ లేడు, వచ్చేవాడు లేడు, ఉన్నది ఒకటే సనాతనమైనది, నాశనము లేనిది బ్రహ్మ పదార్థం, చడని పదార్థం ఆత్మ. ఈ ఆత్మ ఏ పరిస్థితులలో అగ్ని వల్ల నాశనం కాల్చబడడం జరగదు, దానికి నీళ్లలో తడవబడదు. అగ్ని, జలం, వాయువు ఏవి దానిని పంచిపోతాలు, ఏవి దాన్ని ఏం చెయ్యలేవు, అలా తిరుగుతూ ఉంటాయి. ఈ ప్రకృతిని పరమేశ్వరుడు సృష్టించాడు, ఆయనే బ్రహ్మ విష్ణు శివాదులను ఏర్పాటు చేశాడు. ఈ మునీంద్రులు, మనువులు, సకల దేవతలు, జంతువులు అందరూ ఆయన నుంచే జన్మించారు. ఈ యోగులు ఆయన పాదపద్మాలు ఆశ్రయిస్తూ ఉంటారు, ఆయననే స్మరిస్తారు. బుద్ధిమంతులైన మనుష్యులు ఉన్నారు, ఈ మనుష్యులు, ఈ దేవతలు, ఈ పురుషులు ఇవన్నీ ఆ దేవాదిదేవుడి యొక్క అధీనము అని గ్రహిస్తారు. అందుకే ఎప్పుడూ ఆ కృష్ణుడి పాదపద్మాలను స్మరిస్తారు. ఏ మహానుభావుడు ఆజ్ఞతో వాయువు వీస్తోందో, ఏ మహానుభావుడు అగ్నిహోత్రుడికి కూడా మంటలు ఇస్తున్నాడో, ఆ దాహశక్తి ఇస్తున్నాడో, కాల్చే శక్తి ఇస్తున్నాడో, ఎవడు వర్షాది రూపాలతో లోకంలో ఉంటాడో, ఏ మహాపురుషుడు ఆకాశంలో భ్రమిస్తున్నాడో, ఎవడు దిక్పాలకుల్ని సృష్టించి వాళ్ళని కూడా తన ఆజ్ఞాబద్ధుల్ని చేశాడో, ఎవడి ఆజ్ఞకి ఈ వృక్షాలు, సమస్త ప్రకృతి బద్ధమై నడుస్తున్నాయో, ఎవడు పుష్పాలను, ఫలాలను చెట్లకు ఏర్పాటు చేశాడో, ఎవడు సంకల్ప మాత్రంతో పృథివీ, జలము, ఆకాశం, వాయువు, అగ్ని, తద్వారా సమస్త జీవులు అన్నిటికీ తాను ఎవడు ఆధారమవుతున్నాడో, ఎవడి సంకల్ప మాత్రంతో ఇవన్నీ పుడుతున్నాయో, ఆ మహాపురుషోత్తముడైన శ్రీకృష్ణ పరమాత్మకి నమస్కారం చేస్తున్నాను. ప్రకృతి మాయాసహితం కూడా అతనికి అధీనంలో ఉంటుంది. సర్వజ్ఞానాలకి మూలములైన వేదములు కూడా ఆ పరమాత్ముడిని స్తోత్రం చేస్తాయి, ఆయన్ని కనుగోలేవు. ఆయన ఒక్కడికే బుద్ధుడు, అదే పరాభట్టారికి అంబ ఆ జగదంబకి తప్ప ఇంకెవ్వరికి ఆయన బుద్ధుడై ఉండడు. సమస్త లోకాలకి బుద్ధుడై పరిపాలించి పోషిస్తూ ఉంటాడు. ఆవిడ సరాసరి రాదు, ఈ కృష్ణుడి ద్వారా పరిపాలన చేయిస్తూ ఉంటుంది. ఆ మహాపురుషోత్తముడు వేదాలకు కూడా కనపడట, సర్వ పురాణాలు అతనినే స్తోత్రం చేస్తాయి. సర్వేశ్వరుడి 16వ కళకి ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సమానులట. అంతకుమించి ఎక్కువగా త్రిమూర్తులు కూడా ఆ గోలోక నివాసి అయిన శ్రీకృష్ణుడి 16వ కళ అన్నారు. ఇంకా ఆ సర్వేశ్వరుడు కాలానికి కాలం, మృత్యువుకి కూడా మృత్యు, మృత్యువు కూడా చచ్చిపోతుంది ప్రళయకాలంలో, అప్పుడు మృత్యువుని చంపేది ఆయన. పరాత్పర పరబ్రహ్మం ఆయన, పరమాత్ముడు. ఆయనని నువ్వు ఉపాసిస్తే నీకు ఈ దుఃఖం ఉండదు. అప్పుడు సృష్టి రహస్యం తెలుస్తుంది. సృష్టి రహస్యం తెలియకపోతే ఏడుపు వస్తుంది, కానీ సృష్టి రహస్యం తెలిసిన వాడికి అస్సలు దుఃఖం ఉండదట. అంత గొప్పది ఈ సృష్టి అంటే. అమ్మా, ఆ దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడు సంపూర్ణ సంపన్నుడు, ఆయనని భక్తి శ్రద్ధలతో ఉపాసించు అని కాలపురుషుడు ఈ విషయాన్ని ఆవిడికి తెలియజేశాడు. అప్పుడు బ్రాహ్మణోత్తముడు ఆ విప్రకుమారుడు ఇలా అన్నట, శుభాంగి, నువ్వు అడిగినట్టుగా కాలాన్ని తెప్పించాను, మృత్యువుని తెప్పించాను, మృత్యు కన్యని, ఈ వ్యాధి గణాలందరినీ తెప్పించాను, వాళ్లతో నువ్వు మాట్లాడావు, ఇంకేమైనా సందేహం ఉంటే చెప్పు, నేను నీ సర్వ సందేహాలు కూడా తొలగిస్తాను. ఈ మాటలు చక్కగా విన్నది ఆవిడ. అప్పటికి కొంత దుఃఖం తీరింది. జ్ఞానం పెరిగే కొద్దీ దుఃఖం ఉండదుగా. అస్సలు పొరపాటును కూడా చచ్చిన వాడికి విచారిస్తూ ఏడుస్తూ కూర్చోరు జ్ఞానులు. అప్పుడు జగదీశ్వరుడైన ఆ బాలుడితో ఇలా అందిట, ఓ బ్రాహ్మణోత్తమ, వీళ్ళంతా అంతా ప్రకృతి అధీనం పరమాత్మాధీనం అంటున్నారు. మృత్యుదేవత ఏమంటుందంటే రోగాలే ప్రాణాన్ని హరిస్తాయి, ఆ రోగం రావడం వల్ల నేను ప్రాణం తీసుకెడుతున్నాను, కానీ నిజానికి ప్రాణాన్ని తీసుకెళ్లేది రోగాలని చెప్పింది. ఈ రోగాలు సంభవించడానికి కారణాలు ఏమిటి? రకరకాల కారణాలు ఉన్నాయి, వాటన్నిటికీ ఆయుర్వేదంలో వైద్యం ఉందా? అసలు ఆ రోగాలకి ఎలా వైద్యం చెయ్యొచ్చు? ఏ రోగాలు నివారణ చేయడానికి వీలు కానివో చెప్పు. కఠినములైన రోగాలు శరీరంలో ఎలా ఉంటాయో చెప్పు. చెప్పబోయే ఇప్పుడు రాబోయే ఘట్టం అంతా అసలు సిసలైన ఆయుర్వేదం అంటే ఏమిటో చెప్పారు ఇందులో శ్రీకృష్ణ పరమాత్ముల వారు మనకి. అవన్నీ ఆవిడ అడిగింది. మాలావతి ప్రార్థన విన్నాడు. వైద్య సంహిత అనే పేరుతో ఉండే ఘట్టాన్ని ఇలా చెప్పాడు. అమ్మా, నువ్వు అడిగినట్టుగా శరీరానికి రోగాలు ఎలా వస్తాయో, ఆ రోగాలు ఎలా తొలగుతాయో అవన్నీ నీకు శుభ్రంగా తేలికగా వివరిస్తా విను. ఆ దేవాదిదేవుడు సర్వతత్వజ్ఞాత, సర్వకారణాలకి కూడా కారణం, వేద వేదాంగాలకి కూడా మూలం పరమేశ్వరుడైన శ్రీకృష్ణుడికి ముందుగా నేను భక్తితో నమస్కారం చేస్తున్నాను. ఇంచేత విష్ణువు కదా వచ్చినవాడు, కృష్ణుడిలో ఒక భాగమే విష్ణువు. అందువల్ల అందుకే వాళ్ళిద్దరికీ తేడా చెప్పరు జ్ఞానులు. వాళ్ళిద్దరికీ భేదాన్ని పాటించకపోవడానికి గల కారణం ఏంటంటే ఒకే శరీరం రెండయ్యింది, కొన్ని పనులు చేయడానికి, అంతకంటే ఏం లేదు. కాకపోతే మూలతత్వం కృష్ణతత్వం, అందులోంచి విభజింపబడిన ఒక శక్తి విష్ణుతత్వం. అందుకే ఆయన శ్రీకృష్ణుడికి నమస్కారం చేశాడు ముందు. ఓ దేవి, సమస్త మంగళాలకి మంగళకరుడు ఆయన, సనాతనుడు ఆయన. ఆయనే పూర్వం వేదాలను భూమి మీదకి ప్రకటింపజేశాడు. అవే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అనే పేరుతో నాలుగు వేదాలుగా విభజింపబడ్డాయి. ఆ వేదాలతో పాటుగా ఆ మహాత్ముడు బ్రహ్మదేవుణ్ణి ప్రజాపతిని పిలిచి, ఈ నాలుగు వేదముల వల్ల మానవులకి ధర్మ అర్థ కామాలు వస్తాయి, ఈ ధర్మార్థ కామాలు సక్రమంగా సాగాలంటే శరీరం ఆరోగ్యంగా ఉండాలి, భూమి మీద పుట్టిన తర్వాత రోగం లేకుండా మానవుడు ఉండడు, ఆ రోగాలకు మూల కారణమేమో కర్మలు అంటే పాపాలు, మానవుడు పాపకర్మలు చేస్తే అవే రోగ రూపంలో వస్తాయి. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే, పూర్వజన్మలో మనం చేసిన మహాపాపం ఈ జన్మలో వ్యాధి రూపంలో పీడిస్తోంది. వ్యాధికి మందు వెయ్యాలి అంటే ముందు కర్మకి మందు వెయ్యాలి. ఒక్కొక్క కర్మ వల్ల ఒక్కొక్క రోగం వస్తున్నది, ఆ విశేషాలు ప్రజలకి తెలియాలి, ప్రజలు ఆరోగ్యంగా బాగుండాలి. ముందు పాపాలు తొలగించుకోవాలి, పాపాలు తొలగాక వాళ్ళు ఆరోగ్యవంతులు అవుతారు, జ్ఞానులు అవుతారు. దానికోసం అద్భుతమైన ఒకనొక శాస్త్రం సృష్టిస్తున్నాను, నువ్వు లోకానికి అందించమని ప్రజాపతి ద్వారా ఆయుర్వేదాన్ని లోకానికి అందించాట పరమాత్మ. ప్రజాపతి అంటే ఇక్కడ బ్రహ్మ అని అర్థం చెప్పుకోవాలి మనం. బ్రహ్మగారు ఈ ఆయుర్వేదాన్ని ఆ కృష్ణ అనుగ్రహంతో ప్రకటించాడు. ఆయుహు అంటే ఆయుర్దాయం, మనం పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా మనం బతకడానికి ఉండే కాలాన్ని ఆయువు అన్నాం. దీన్ని తెలుసుకోవడానికి ఉపయోగించే శాస్త్రమే ఆయుర్వేదం. వేదము అంటే తెలియబడేది జ్ఞానం. దేనికి సంబంధించిన జ్ఞానం? మన ఆయుష్కి సంబంధించిన జ్ఞానం. ఆ ఆయుర్వేదాన్ని ఆయన ఇచ్చాడు. దీనినే పంచమ వేదము అన్నారు మొదట్లో. దీనిని ఆయన ఎవరికి ఇచ్చాడు? ఈ ప్రజాపతి బ్రహ్మ సూర్యుడికి ఇచ్చాడు. అందుకే సూర్యుడు ఈ ఆయుర్వేదం గ్రహించి మనకు ఆరోగ్యం ఇస్తాడు. రోజు ఉదయించేటప్పుడు అస్తమించేటప్పుడు సూర్యుడికి ఎదురుగుండా నిలబడి ఎవడు నమస్కారం చేస్తాడో, ఎవడు ఉదయ అస్తమయ సమయాలలో సూర్యుడిని ప్రార్థిస్తాడో వాడికి రోగాలు రావు. కొంతమంది తెల్లమచ్చలు వస్తాయి, అవి కూడా పోతాయి సూర్య ఉపాసన వల్ల. ఎందుకంటే ఆయుర్వేదాన్ని లోకంలో వ్యాపింపచేసిన వాడు సూర్యుడు గనక. ఆరోగ్యం భాస్కర ఆదిచ్చేత్తన్నారు. ఆరోగ్యం సూర్యుడి ద్వారా మనం పొందాలి. తక్కిన వాళ్ళు ఎవరు అంత తొందరగా ఆరోగ్యం ఇవ్వరు. ఆ సూర్యుడు ఆయుర్వేదాన్ని ఒక పథకం ప్రకారం లోకంలో వ్యాపింపచేశాడు. ఈ సూర్యదేవుడు ఆయుర్వేద సారాన్ని సేకరించి ఒక స్వతంత్ర సంహితని రాశాట. సంహిత అంటే వేదంలో ఉండేటటువంటి కొన్ని విశేషాలు ముక్కలు ముక్కలు చేసి ఇవ్వడం అన్నమాట, పార్ట్లు పార్ట్లు కింద ఇవ్వడం. ఆ సంహితల్ని తన శిష్యులకి ఇచ్చాడు. ఆ శిష్యులు మళ్ళీ దానికి రకరకాల సంహితలు రాశారు. వీరంతా సూర్యప్రోక్తమైన ఆయుర్వేద సంహితల్ని అనేక ఉప సంహితల రూపంలో నిర్మాణం చేసి మానవులకు ఇచ్చారు. ఓ పతివ్రత, ఎవరెవరు ఈ ఆయుర్వేద సంహితలు లోకంలో వ్యాపింపచేశారో ఆ పుణ్యాత్ముల పేరు చెబుతున్నాను. మొట్టమొదట సూర్య శిష్యుడు ధన్వంతరి, ఆ తర్వాత కాశీరాజు దివోదాసుడు, కాశీని చాలా శ్రద్ధగా పరిపాలించిన మహానుభావుడు దివోదాసుడు అంటే, ఆ తర్వాత అశ్వినీ కుమారులు, నకులుడు, సహదేవుడు, సూర్యపుత్రుడు యముడు, చ్యవన మహర్షి. చ్యవనుడు కూడా చాలా గొప్ప వ్యక్తి, అందుకే ఇప్పుడు ఆయన పేరు పెట్టేసిన డాబర చ్యవన ప్రాసండానికి గల కారణం అసలు చ్యవనప్పుడు ఆయన చాలా గొప్పవాడు. తర్వాత జనక మహారాజు, బుధుడు, జాబాలి, జాజలి, పైలుడు, కరథుడు, అగస్త్యుడు, ఈ 16 మంది వేద వేదాంగ జ్ఞాతలు, రోగ వినాశకులు, మహాద్భుతమైన వైద్యులు, ఘన వైద్యులు వీళ్ళు. మాలావతి, మొదట ధన్వంతరి ఈ చికిత్సా తత్వ విజ్ఞానాన్ని, ఆ పుస్తకం పేరు చికిత్సా తత్వ విజ్ఞానం, అంటే చికిత్స చేయడానికి తగినటువంటి జ్ఞానం అదంతా ఒక పుస్తక రూపంలో ఇచ్చాట. ఆ పుస్తకానికి ఆ పేరు పెట్టాడు అనమాట పుస్తకానికి. తర్వాత మనోహర తంత్రం అని ఇంకోటి రాశాట, ఆ రెండు వైద్య గ్రంథాలు ఇచ్చాడు. తర్వాత దివోదాస్ ఏం చేశాడు, బాగా ప్రజల యొక్క నాడి కనిపెట్టి చికిత్సా దర్పణం, దర్పణం అంటే అర్థం, చికిత్సని అద్దం పట్టినట్టుగా మన అద్దంలో మన మొహం చూసుకుంటే తెలిసిపోతుందిగా, అంత తేలిగ్గా వైద్యం అందరికీ అర్థమయ్యే రీతిలో పుస్తక రూపంలో రాశాడు. తర్వాత కాశీరాజు గారు ఏం చేశాడు, దివ్య చికిత్సా కౌమది అనే పుస్తకం రాశాడు. అశ్వినీ కుమారులు, మనిషికి రోగాలకి భ్రమలు ఉన్నాయి, చాలామందికి ఎప్పుడూ కూడా ఆ పిచ్చ పిచ్చ రోగాలు రావడానికి గల కారణం సగం భ్రమే, ఆ భ్రమతో ప్రమాదం తెచ్చుకుంటున్నారు. అసలు రోగానికి కారణం వేరు, వీడు ఊహించే కారణం వేరు. కొంతమందికి ఇప్పటికి కూడా తాటిపండు తింటే రోగం అనే భ్రమ, కానీ తాటిపండు ఎప్పుడు రోగం వస్తుందో ఎప్పుడు ఆరోగ్యం ఇస్తుందో తెలియాలి. అలా ప్రతి వస్తువు కూడా ఆరోగ్యం ఇచ్చేది కూడా ఒక్కొక్కప్పుడు అనారోగ్యం ఇవ్వచ్చు. ఆషాఢమాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పొరపాటున కూడా పప్పు తినకూడదట రాత్రిపూట, అది తింటే అనారోగ్యం. అదే నవంబర్ నెల వచ్చిందనుకోండి, ఎవరికైనా కార్తీక మాసంలో, అప్పుడు మళ్ళీ ఈ పప్పు ఆరోగ్యం ఇస్తుంది. కాబట్టి ఒక్కొక్కప్పుడు ఒక్కోటి. పగటిపూట పెరుగు తింటే ఎంత ఆరోగ్యమో, రాత్రిపూట రోజు రాత్రవు దధ్యన్న భుక్తిశ్చ ఆయుక్షేణం దినే దినే అని చెప్పారు ఆయుర్వేదంలో. చావాలని కోరిక తొందరగా ఉన్నవాడికి, రోజు రోగాలు తెచ్చుకోవాలని ఉన్నవాడికి, ఒకటే రొంపతో పీడింపబడాలని కోరిక ఉన్నవాడు రాత్రిపూట పెరుగు వేసుకోమన్నారు. కర్మగారు మనం ఎక్కడికెళ్ళినా పెరుగు వేసి పెడతారు రాత్రిపూట, ప్రేమ ఎక్కువైపోయి వీడిని చంపడానికి అన్నమాట చెప్పారు. ఏమేమిటి మానవుడి జీవితాన్ని పాడు చేస్తున్న, ఆయుర్వేదంలో పురాణాల్లో సుస్పష్టంగా చెప్పారన్నమాట. ఆయుర్వేదంలో మనకి సుస్పష్టంగా ఏమని చెప్పారు, శవం తగలబడుతూ వస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళి ఆ పొగ పీలిస్తే ఆయుక్షేణం ఉందన్నమాట. అలాగే ఉదయిస్తున్న సూర్యుడి ఎండలో నిలబడ్డం, ఉదయిస్తున్న సూర్యుడు చాలా పైత్యం, ఆరోగ్యం క్షీణింపజేస్తాడనమాట. తనకంటే వయస్సులో పెద్దదైన స్త్రీని పెళ్లి చేసుకోవడం, ఇది కూడా వాడికి ఆయుక్షేణం బొమ్మన్నారు. వృద్ధ నారి అని అంటే తనకంటే వయస్సులో పెద్దదైన స్త్రీ అనమాట. ఈ ప్రేమలు పెళ్ళిళ్ళు వచ్చాక ఇదే ఎక్కువ మొదలైంది చావు యాతన కోసం వీళ్ళు. తర్వాత ఈ ప్రేతధూమశ్చ వృద్ధ చెప్పారు, బాలార్కహ ప్రేతధూమశ్చ వృద్ధ నారి పల్వలోదకం. పల్వలోదకం అంటే నిలవ ఉన్న నీరు, ఒక గుంటలో నీరు నిలవ ఉంది, ఆ నిలవ ఉన్న నీరు తాగా అనుకుంటే అందులో బ్యాక్టీరియా ఎక్కువ కదా, వీళ్ళు చంపేస్తుంది అనమాట. అలాగే తనకంటే వయస్సులో పెద్దదైన స్త్రీ కానీ, బాలార్కహ ఉదయిస్తున్న సూర్యుడు కానీ, ప్రేత ధూమశ్చ శవం మీద నుంచి వచ్చే ధూమము, ఇవన్నీ కూడా రాత్రవు దధ్యన్న భుక్తిశ్చ రాత్రివాడు పెరుగన్నం తినడం ఆయుక్షేణం దినే దినే, రోజు రోజుకి ఆయువు క్షీణిస్తుంది. దీనికి వ్యతిరేకంగా వృద్ధార్కహ హోమధూమశ్చ బాలాస్త్రీ నిర్మలోదకం రాత్రౌ క్షీరాన్న భుక్తిశ్చ ఆయుర్వృద్ధిర్ దినే దినే. అస్తమిస్తున్న సూర్యుడు చాలా ఆరోగ్యం. సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు, అందుకే పూర్వం ఆడుకునేవారు, ఆడుకుంటే చెమట ద్వారా ఆ అస్తమిస్తున్న సూర్యుడి ఎర్రని కిరణాలు లోపలికి వెడితే డి విటమిన్ వస్తుంది, ఆరోగ్యం పెరుగుతుంది. ఆ సమయంలో ఆడుకున్నా పరిగెత్తినా అస్తమిచ్చే సూర్యుడు సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ఇష్టం వచ్చినట్టు ఆడుకోవచ్చు. ఆ సూర్యుడి దగ్గర ఆ కిరణాలు సోకితే ఆరోగ్యం. అందుకని వృద్ధార్కహ అన్నారు. హోమధూమశ్చ యజ్ఞం జరుగుతున్నప్పుడు పొగలేస్తే, ఆ పొగ పీలిస్తే ఆరోగ్యం. తర్వాత బాలాస్త్రి తనకంటే వయస్సులో చిన్నదన్నమాట, కనీసం మూడేళ్ళో రెండేళ్ళో ఏడాదో పదేళ్ళో చిన్నదైనటువంటి స్త్రీని పెళ్లి చేసుకోవటం ఆరోగ్యరీత్యా మంచిది, ఆయుర్వృద్ధి. నిర్మలోదకం, స్వచ్ఛమైన నీరు తాగాలి. కాచి చల్లార్చిన నీరు, వడవోసిన నీరు, చాగా ఫిల్టర్ చేయబడిన నీరు, బ్యాక్టీరియా లేని నీరు తాగాలి. తర్వాత ఏమన్నారు, రాత్రవు క్షీరాన్న భుక్తిస్తే, రాత్రిపూట మాత్రం పాలతో అన్నం తినడం మంచిదట. అలాంటి వాడు అంత తొందరగా అనారోగ్యం పాలు కాడు. వీళ్ళందరికీ ఆయుర్వృద్ధిని తినే తినే రోజు రోజుకి ఆయువు పెరుగుతుంది. పోయే కాలం వచ్చిన వాడు కూడా ఇంకో ఏడాది బతుకుతాడు హాయిగా ఇవి పాటిస్తే. కాబట్టి దేని దేని వల్ల ఏ ఏ లాభాలు వస్తాయో ఆ రకమైనటువంటి దివ్య చికిత్సా విధానం, భ్రమను తొలగించేటటువంటి వైద్యాన్ని అమోఘ వైద్య సంహిత దానికి పేరు, చికిత్సాసార తంత్రం అంటారు దానిని, అది రాసిపెట్టారు అశ్విని కుమారుడు. ఇక నకులుడు ఏం చేశాడు, వైద్యక సర్వస్వం అనే పుస్తకం రాశాడు. సహదేవుడు వ్యాధి సింధు విమర్దనము అంటే వ్యాధులు అనే సముద్రానికి నాశనము అని పేరు అన్నమాట ఆ పుస్తకం రాశాట. యముడు కూడా ఆ పుస్తకం రాశాట, మంచి వైద్య శాస్త్రం. జ్ఞానార్ణవము అని పేరెట్టాడు, జ్ఞాన సముద్రం అని పేరెట్టాడు దానికి. ఇంకా చ్యవన మహర్షి రాశాడు జీవదానం, ప్రాణదానము అని ఆ పుస్తకం పేరన్నమాట. యోగి జనకుడు మహానుభావుడు ఉన్నాడే, జనక మహారాజు యోగి అని పేరు ఆయనకి, ఆయన రాశాట వైద్య సందేహ భంజనం, వైద్యంలో వచ్చే సందేహాలన్నీ నాశనం చేసే పుస్తకం అంటది. చంద్రకుమారుడు బుధుడు, మన చంద్రుడికి సాక్షాత్తు తార వల్ల పుట్టినవాడు, ఆయన ఓ పుస్తకం రాశాడు సర్వసారం దాని పేరు. జావాలుడు తంత్రసారం రాశాడు, జాజిలి వేదాంగసారం రాశాడు, పైల ఋషి నిదాన తంత్రం రాశాడు, కరదుడు సర్వధరతంత్రం రాశాడు, అగస్త్య మహర్షి వైద్య నిర్ణయము, వైద్య నిర్ణయం అనే పేరు కలిగినటువంటి అద్భుతమైన పుస్తకం రాశాడు. ఇవి వైద్య గ్రంథాలు. ఈ 16 కూడా తంత్ర చికిత్సా శాస్త్రానికి మొట్టమొదటి ఆధారభూతమైన గ్రంథాలు. ఇవన్నీ వైద్యంలో పూర్వం వాడేవారు ఆయుర్వేద వైద్యులు, అందుకే అంత గొప్పవాళ్ళు. ఆయుర్వేద వైద్యుడు చెయ్యి పట్టుకుంటే వాడి ఆరోగ్యం తెలిసిపోయేది వాడికి. అప్పుడంతా కూడా మానవుడికి రోగం పూర్తిగా నాశనం చేసే వైద్యం అది. ఒక్కసారి వాడు ఆరోగ్యవంతులైతే మళ్ళీ ఎగిరి గంతులేసేవాడు అన్నమాట. ఇప్పుడు చూడండి, గట్టిగా 2 అడుగులు పరిగెడితే ఆయాసం మనిషికి. ఆయుర్వేదం ఒక మహాసముద్రం అయితే వాళ్ళు తమ ప్రతిభతో, ప్రతిభ అనే మందరపర్వతంతో చిలికి అనేకానేకమైన పదార్థాలు అందులోంచి బయటికి తీశారు అమృతం తీసినట్టుగా. అమ్మాయి, ఈ గ్రంథ శ్రవణం వల్ల నీకు భాస్కర సంహిత, ఆయుర్వేద పరిపూర్ణ జ్ఞానం కలుగుతుంది. ఎప్పుడన్నా వీలుంటే భవిష్యత్తులో చదువు అమ్మాయి అన్నాడు. వ్యాధేహే తత్వ పరిజ్ఞానం వేదనాయాశ్చ నిగ్రహ ఏ తద్వైద్యస్య వైద్యత్వం నవైద్య ప్రకురాయుష. చాలా గొప్ప మాట చెప్పాడండి అయ్యి. ఈ ఆయుర్వేదాలు కానీ ఈ మందులు కానీ మానవుడికి ఆయువు పెంచవమ్మో, అయ్యి రోగం మాత్రం తొలగిస్తాయి. రోగం వచ్చి నానాబాధ పడుతున్న వాడికి రోగం తగ్గిస్తాయి తప్ప మందులు వేసుకుంటే 10 ఏళ్ళు బతకచ్చేమో ఎక్కువ అనుకుంటున్నావేమో. ఎవడికి ఆయువు ఎంత ఉన్నదో అంతే. ఆయుర్వేదానుసారముగా రోగములు ఎందుకు వస్తాయి, ఆ రోగం తగ్గడం ఎలాగా, ఆరోగ్యం ఎలాగా, ఇవే. అంతేకాని జీవుని శరీరంలో ఉండే రోగాన్ని నిర్ణయం చేసి రోగం తొలగించడానికే, రోగ బాధను నిరోధించడానికే తప్ప, ఆరోగ్యాన్ని పెంచడానికే తప్ప, ఆయుర్దాయాన్ని మాత్రం ఏ వైద్య శాస్త్రం పెంచదు, తగ్గించదు. వాడికి నూకలుంటేనే హార్ట్ అటాక్ వచ్చిన వాడికి మందు ఇవ్వగలడు వాడు. లేకపోతే హార్ట్ అటాక్ వచ్చిన వాడు ఎంతోమంది ఎదిగిపోతున్నారు. ఇంత వైద్యం అందుబాటులో ఉన్నా అంటే వాడికి అక్కడితో ఆయువు తీరిపోయింది. ఆయు ఉన్నంత వరకే శరీరం, కానీ ఉన్న 4 రోజులు అనారోగ్యంతో ఏడుస్తూ కూర్చోకూడదుగా. అందుకని భగవంతుడు ఏం చేశాడు, ఈ బతికిన కాలంలో ఏదైనా అనారోగ్యం వస్తే ఆ అనారోగ్యం తొలగించి వాడికి ఆరోగ్యం ఇవ్వడానికి ఈ ఆయుర్వేదం అనే గొప్ప వైద్యాన్ని ఇచ్చాట. అమ్మాయి, మరో మాట చెబుతున్నాను, అసలు ఆయుర్వేదాన్ని బాగా తెలిసినటువంటి వాడే బాగా వైద్యం చేస్తాడు. అరకొరగా చదువుకున్నవాడు కాదు, 2 ముక్కలు చదివేసుకుని ప్రాక్టీస్ బోర్డు పెట్టకూడదు. డాక్టర్లు అందరూ గొప్పవాళ్ళు ఎవరు, డాక్టర్లు చదువుకున్న వాళ్ళల్లో కూడా ఆ శాస్త్రం మీద సంపూర్ణమైన అవగాహన కలిగి దానిని పూర్తిగా జీర్ణించుకుని ప్రజలకి చికిత్స చేసే నిజమైన చికిత్సకులు కొద్దిమందే ఉంటారట ఇందులో. ఆయుర్వేదస్య విజ్ఞాత చికిత్స సుయథార్థవిత్ ధర్మిష్టశ్చ దయాళుశ్చ తేన వైద్యః ప్రకీర్తితః. అసలు డాక్టర్ అంటే ఎలా ఉండాలో చెప్పారు. నిజమైన చికిత్సకుడు ముందు ఆయుర్వేదం సంపూర్ణంగా తెలుసుకోవాలి, చికిత్స ఎలా చెయ్యాలో అది తెలుసుకోవాలి, ఆపరేషన్ ఎలా చెయ్యాలో తెలుసుకోవాలి. ఇవన్నీ ఒక ఎత్తు. వాడికి ధర్మం తెలియాలి, ధర్మనిష్ఠుడై ఉండాలి డాక్టర్ అంటే. ధర్మం లేనివాడు అధర్మపరుడు ఏం చేస్తాడు, మనం పెడితే కిడ్నీలు పీక్కుపోతారు, ఒకదానికి పెడితే ఒకటి గుండెకాయలు సైతంగా అన్ని అమ్మేసుకునేటటువంటి దౌర్భాగ్యం. ఎందుకు? ధర్మనిష్ట లేదు వాళ్ళలో. అందుకే వైద్యుడికి ఇప్పుడు ఈ దరిద్రపు ప్రజాప్రభుత్వాలు వచ్చాక తగులడి, మనం ఎవడికి పడితే వాడికి వైద్య శాస్త్రంలో సీట్లు ఇచ్చేస్తున్నాం మెరిట్ ర్యాంక్ అని. ర్యాంకు కాదు పూర్వం చూసింది, వాడి మనస్సుని పరీక్షించేవారు. వీడిలో కరుణ ఉన్నదా, వీడు ధర్మాత్ముడా, వీడు ప్రజలకు ఉపయోగపడతాడా నాశనకారకుడు అవుతాడా తెలుసుకునేవారు. మనిషిలో పరమ కారుణ్యం కావాలి, ధర్మం కావాలి, వాడు వైద్యుడైతే లోకానికి ఉపయోగం. లేకపోతే డబ్బులకి డబ్బులు, డబ్బులు డబ్బులు పీకి ప్రజల్ని సర్వనాశనం చేస్తారు. అందుకని ఇక్కడ ఏం చెప్పారంటే, వైద్యుడు అని పిలువబడాలంటే వాడిలో ధర్మం ఉండాలి, కరుణ ఉండాలి, ప్రజల ప్రాణరక్షణ కోసం తన సర్వస్వం దానం చేసేవాడై ఉండాలి, డబ్బుల కోసం కకృతి పడిపోయేవాడై ఉండకూడదు. ఇంకో రంగం రంగం వేరు. ఎట్టి పరిస్థితుల్లో వైద్య రంగంలో ఉండేవాడు ముందు దయాస్వరూపుడై ఉండాలన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నాం ఆ దయ లేకపోవటం వల్లే పాపాత్ములు. ముందు నువ్వు నాకు 100,000 రూపాయలు కడతావా లోపలికి అడుగు పెట్టు, లేకపోతే పో అంటాడు వాడు చచ్చిపోతుంటే. ప్రాణం పోతే తిరిగి వస్తుందనే కనీస జ్ఞానం లేకపోవడానికి గల కారణం ధర్మం లేదు, దయ లేదు. వచ్చిన వాడినేమో పాపం మొన్న ఎవరితో తన తండ్రికి కిడ్నీ ఇస్తే దాని కిడ్నీ తీసి ఇంకోటి గంటగట్టి వీడిని సర్వనాశనం చేసి చంపేస్తున్నారట. ఇలాంటి క్రూరులు అవుతున్నారు వీళ్ళ వైద్యులు. వీళ్ళు వైద్యులు కారు, వీళ్ళు పరమ మూర్ఖులు, నీచులు, క్షుద్రులు. వీళ్ళు కూడా రాబోయే జన్మల్లో ఇలాంటి అనారోగ్యాల పాలై నశించిపోతారని నేను చెప్పలా. ఇదిగో ఈ పురాణంలో సాక్షాత్తు స్వామి శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ రూపంలో ఆ మాలావతికి వివరించాడు. దారుణమైన జ్వరం సకల రోగాలకి మూలం. అసలు మనిషి శరీరంలో జ్వరం అనేది ఎప్పుడు ఉంటుందిట. ఇది వేడి పెరుగుతుంది తొలగుతుంది. జ్వరం అంటే ఒక రకమైన ఉష్ణోగ్రత, ఇది పెరిగితే మనం దాన్ని జ్వరం అంటున్నాండి దానికి. ఇదిగో ఆ జ్వరమే సకల రోగాలకి మూలం. ఆ మహాజ్వరాన్ని నిరోధించడం మానవులకి చాలా కష్టం, అది ఎవడవల్ల కాదు, శివభక్తుడైన యోగి మాత్రమే దానిని అదుపులో పెట్టగలుగుతాడు. జ్వరాన్ని అదుపులో పెట్టగలిగేవాడు శివభక్తుడై ఉండాలి. ఈ జ్వరం యొక్క స్వభావము కఠినం, నిష్ఠురం, దాని ఆకారం కూడా వికారంగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది ఆ జ్వరం అనేది. కాలం మనకి దగ్గర అవ్వడానికి ఆ జ్వరమే మూల కారణం. యముడు, తర్వాత ఆ అంతకుడు అంటే మృత్యుదేవత వీళ్ళల్లాగే ఈ జ్వరం కూడా మన నాశనాన్ని కోరుతూ ఉంటుంది. దీనికి భస్మం చేయడం అనేది అస్త్రం. రుద్రుడు దీనికి దైవం. ఈ జ్వరానికి మందాగ్ని అంటే లోపల జీర్ణశక్తి తగ్గిపోవడమే దీనికి తండ్రిట. అసలు జ్వరం ఎందుకు వస్తుందో చెప్పారు, లోపల జీర్ణం చేసే ఒక అగ్ని ఉన్నది మనలో, ఈ అగ్ని తగ్గిపోతుంది. అగ్నివాంజ్యం అంటాం దానిని, అంటే ఇండైజెషన్. ఈ అజీర్ణ వ్యాధే దీనికి తండ్రి అట. ఈ జ్వరానికి శ్రీకృష్ణుడు మనలో వైశ్యానరుడు అనే పేరుతో ఉన్నాడు. అహం వైశ్యానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అన్నాడు ఆయన. ఆ వైశ్యానరుడు మనలో ఉండి మనం తిన్నవన్నీ జీర్ణం చేస్తున్నాడు. అది లేకపోతే మందం అయిపోతే అనారోగ్యం వచ్చేస్తుంది మనకి. ఒకటి అరటిపండు తింటే పడదు, ఒకటి జాంకాయ తింటే పడదు, ఒకటి ఇంకోటి తింటే పడదు. వార్ధక్యం పెరిగే కొద్దీ జీర్ణశక్తి మరింత తగ్గిపోతుంది. ఆ మందాగ్ని ఈ రోగాన్ని, జ్వరాన్ని పెంచడానికి తండ్రి అన్నమాట. మందాగ్నికి 3 కొడుకులు ఉన్నారట. అంటే ఎండైజేషన్ వల్ల, అజీర్ణం వల్ల ఈ అగ్ని లోపల జీర్ణశక్తి తగ్గిపోతే 3 పుడతాయి మనలో. ఏమిటవి? వాతం, రెండవది పిత్తం, అదే పైత్యం, కఫం. ఎవరికి అజీర్ణం ఎక్కువ ఉంటే వాడికి కఫం పెరిగిపోతూ ఉంటుంది. మనందరికీ వాళ్ళు ఎండైజేషన్ వల్లే చీటికి వాటికి ఉపన్యాసం వింటూ తుమ్మేవాడు ఒకడు, ఉపన్యాసం చెబుతూ ఉంటే తగ్గేవాడు ఒకడు. ఇవన్నీ కారణాలన్నీ కూడా ఈ లోపల ఆ అగ్నిహోత్రుడు మందమైపోయాడు. ఇవే ప్రాణులకు అనేక రకాల రోగాలు ఇస్తాయి, సమస్త దుఃఖాలు ఇస్తాయి. త్రిదోషజం అనే 4వ జ్వరం కూడా ఉందట. ఇక పాండురోగం, కామెరలు, కుష్ఠ, శోష, ప్లేహం, శూల, జ్వరం, అతిసారం. అతిసారం అంటే ఓ విరోచనాలు వెళ్ళిపోవడం అనమాట. సంగ్రహణి, ఉబ్బసం, దగ్గు, వ్రణాలు అంటే పుండ్లు, హలీమకం, మూత్రకృత్యం. ఈ మూత్రకృత్యం చాలా డేంజర్ అండి. మనిషికి మూత్ర విసర్జన చేయగానే అందులో చీమలు పట్టే లక్షణం. ఒక రకమైన కొంతమందికి మధుమేహానికి ఇదే మూలం. షుగర్ పేషెంట్ అంటాం వీడిని. మూత్రకృత్యం ముందు వస్తే తర్వాత షుగర్ డీప్గా వస్తుంది. అక్కడ మూత్ర విసర్జన చేయగానే దాని మీద ఒక రకమైన తెల్లని చారలు పడిపోతాయి, దాని చీమలు పడతాయి. ఈ రకమైనది భయంకరమైన రోగం. ఇది ఉన్నవాడు తక్షణం చూపించుకోవాలి. వాళ్ళకి దెబ్బలు తగిలితే తగ్గవు, అదే కారణం. అలాంటి షుగర్ పేషెంట్లకి వైద్యం చేయాలంటే, చికిత్స చేయాలంటే చాలా కష్టం. వాడు పరిగెట్టినా కష్టం, దెబ్బ తగిలితే కష్టం. ఇది ఒక ప్రమాదకరమైన రోగం. రక్త వికారం, రక్తదోషం, రక్తదోషం వల్ల ఉత్పన్నమయ్యే గుల్మ రోగాలు, విషమేఘం, తర్వాత పొట్టితనం, కుబ్జితనం అంటాం అనమాట, బోదకాలు, గవదబిళ్ళలు, ఇలాంటి 64 మహారోగాలు ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు మనం కొత్తగా కనిపెట్టకాల, ఏనాడు కొన్ని వేల సంవత్సరాల క్రితమే చెప్పారు. ఈ రోగాలు ఒకదానికొకటి తల్లులు కలయిక, ఇవి అన్నీ ఒకేసారి వచ్చేది వచ్చేవాడు. అనేక రోగాలు పెంచుతూ ఉంటే ఒక రోగం వచ్చిందంటే రోగం మరో రోగానికి అన్నదమ్ముల్ని పెంచినట్టుగా పెంచుకుపోతూ ఉంటుందిట. తర్వాత ఈ రోగాలన్నీ మృత్యువుకి పుత్రులు, వృద్ధత్వమే మృత్యువునకు కుమార్తె. ఒకప్పుడు బ్రహ్మదేవుడు ఈ సృష్టి చేస్తున్నప్పుడు జనం పెరిగిపోయారట, జనం విపరీతంగా పెరిగిపోయారు. మామూలు జనం కాదు, వాళ్ళని చంపేవాళ్ళు లేరు. ఓ భూమి మీద కుల 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 ఆడిపోతున్నారు అన్నమాట, తెగ పెరిగిపోతున్నారు. ఈ జనాభాని ఎలా నియంత్రణ చెయ్యాలో బ్రహ్మగారికి అర్థం కాలేదు. బాగా తీవ్రంగా ఆలోచించాడు బ్రహ్మగారు. ఆలోచన చేయగా 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 తీవ్రమైనటువంటి ఒకనొక ధ్యానంలోకి బ్రహ్మదేవుడు వెళ్ళిపోయాట. తీరం నుంచి నల్లని ఆకారం కలిగిన ఒక భయంకరమైన కన్య పుట్టింది. ఆవిడే మృత్యుదేవత. తండ్రి నన్ను ఎందుకు సృష్టించేవంది? భూలోకంలో మానవులు జనాభా పెరిగిపోతుంది, అన్ని జాతులను వాళ్ళు అలాగే ఉండిపోతే భూమి బద్దలైపోతుంది. కాబట్టి వాళ్ళని చంపేసి యమలోకానికి మొదలైన లోకాలకి పంపిణీ చేయాలి, బట్వాడా చేయాలమ్మా, ఇది నీ పని అన్నట్ట. ఆవిడ గొల్లును ఏడ్చింది. ఇదేమయ్యా, మీరు అందరూ మంచి మంచి పదవులు తీసుకుంటారా? పోషించేవాడొకడు, ఇంకోటి ఒకటి చేస్తారా? నన్ను మాత్రం ప్రాణులు ప్రాణాలు తీయమంటావా? నేను ప్రాణం తీయగానే అందరూ నన్నే తిట్టుకుంటారు. దిక్కుమాలిన మృత్యుదేవత, దిక్కుమాలిన మృత్యుదేవత, రోజు ఏ ఇంట్లో చూసినా నాకు చివాట్లు, చెప్పు దెబ్బలే కదయ్యా. ఆడవాళ్ళు తిరితే మరీ భయంకరంగా ఉంటుంది, అది ఇట్లు పడలేం. వాళ్ళంతా మా ముగుడిని పట్టుకుపోయేవా అని రోజు మొట్టిగాలేస్తారు. నేను ఈ పాపం చెయ్యని బాబోయేందట. కాదమ్మా, లేకపోతే ఎలాగ సృష్టి ధర్మం ఇది అన్నాడు ఆయన. అయినా వినిపించుకోకుండా తపస్సుకు పోయిందిట ఆవిడ. తపస్సుకు పోగానే పాపం బ్రహ్మదేవుడు మళ్ళీ ఆవిడని పిలిపించి, ఏమిటి తల్లి ఇది చెయ్యమన్నట్ట. ఏడ్చింది. అప్పుడు ఆ ఏడుస్తూ ఉంటే ఆవిడ కన్నీళ్లు ఆయన చేతిలో పట్టేసుకున్నాడు. ఆ కన్నీళ్లు నేల మీద చల్లాడు. వెంటనే అందులో నుంచి భయంకరమైన ఈ రోగాలు పట్టుకొచ్చాయి. పైన చెప్పినున్నాయే, పాండు రోగం, కామెర్లు, ఆ రోగం, హార్ట్ అటాకు, కుష్ఠరోగం, దిక్కుమాలిన నానా రకాల రోగాలు పుట్టుకొచ్చేసాయట, కొన్ని వందల రోగాలు. అమ్మాయి మృత్యుదేవత, ఈ రోగాలు వెళ్ళి మనుషులు పట్టుకుంటాయి. అప్పుడు ఆ మనుషులు కాలానికి దగ్గర అవుతారు. నువ్వు తీసుకొచ్చినా నిన్ను ఎవరు తిట్టుకోరు. ఎందుకని, హఠాత్తు ఒక ఆయన నడుస్తూ నడుస్తూ కింద పడిపోయాడు, కాలు విరిగిపోయింది, ఇక మంచం మీద లేవలేదు. పడిపోయాడండి, పడకపోతే బతుకునండి అంటాం మనం. అంటే ఆ పడిపోయింది దాన్ని తిడతాగానే నిన్ను తిట్ట తల్లి. అలాగే హార్ట్ అటాక్ వచ్చింది, హార్ట్ అటాక్ వచ్చిందండి, వాడు లేకపోతే బతికేవాడండి అంటారు. ఇలాగా ఆ రోగాల్ని తిడతారు కానీ నిన్ను తిట్టరు. ఆ రకంగా నీకు ఉపకారం చేస్తాను, వెళ్ళు తల్లో, నీకు ఇది తప్పు కాదు, మృత్యువుని మేము సృష్టించాం కనుక నీకు పాపం ఉండదు. ఆడవాళ్ళు తిట్టినా, మగవాళ్ళు తిట్టినా, ఎవరు తిట్టినా ఆ తిట్లు నిన్ను అంటావు. తిట్టిన వాళ్ళకే తిరిగి వెళ్ళి తగులుతాయి, వచ్చే జన్మలో కూడా మళ్ళీ వాళ్ళకి కర్మ కాలుతుంది అని వరం ఇచ్చాట. అప్పుడు మృత్యుదేవత చంపడానికి వచ్చింది. ఈ చంపడానికి అందరినీ వెదకి వెళ్ళిన మృత్యుదేవత తనకు కుమార్తెను సృష్టించుకుందిట మనస్సంకల్పంతో. ఈ కుమార్తె ముసలితనం, ముసలితనం వచ్చింది కదండి, పోకే అమ్ముతారండి అంటాం. అంటే ఈ కుమార్తె ఆ రకంగా తల్లికి చివాట్లు పడకుండా కాపాడుతుందిట. ఎవరినో పోయారనుకోండి, వయస్సు ఎంత అని అడుగుతాం కదా, 70 80 చెప్పాక, ఆ వయస్సు వచ్చాక మరి తప్పదు కదండి అంటాం. అంటే కొంత మనం కూల్ అయిపోయాం. అదే 16 వాడు చచ్చిపోతే, 16 వాడు చచ్చిపోయాడు దరిద్ర మృత్యుదేవత అంటాం. మళ్ళీ ఈ 16 వాడికో ఏ మెదడు రోగము, లేకపోతే యాక్సిడెంట్లో చచ్చిపోతే, చంపిన దుర్మార్గుడు, ఆటో వాడు చంపేశాడు, లేకపోతే లారీ వాడు చంపాడు అంటున్నాం, కానీ అసలు చంపింది మృత్యుదేవత అనే విషయం మర్చిపోతాం. అందుకనే మృత్యుదేవతకి ఒక పుత్రికి ఏమో వృద్ధత్వం, రోగాలేమో పుత్రులు అయి పుట్టారట. వీళ్ళందరితో కలిసి ఎప్పటికప్పుడు ఈ దేహదారుల్ని ఆ మృత్యుదేవత పట్టుకుపోతూ ఉంటుంది. అమ్మాయి, రోగ నివారణ ఉపాయాలను గ్రహించాలి. యమనియమాలతో మానవుడు జీవించాలి. అలా యమనియమాలతో జీవించే మానవుడి దగ్గరికి మాత్రం రోగాలు పొరపాటున కూడా రావు. గరుత్మంతుడు రాగానే పాములు పరిగెత్తుకుంటూ పోతాయి. అలాగే మంచి నియమములతో మానవుడు నడుచుకుంటే వాడిని చూచి రోగాలు కూడా దూరంగా పారిపోతాయి. అథవా రోగాలు వచ్చినా పునర్జన్మ లేకుండా పోతుంది వాడికి. అందుకే నియమవంతుడైన మానవుడు ఉత్తముడు అన్నారు. దీనికి మార్గం చెప్పారండి. ఇప్పుడు చెప్పేవన్నీ కూడా చాలా జాగ్రత్తగా వినవలసిన మాటలు. మానవుడు ఏమి చేస్తే సాధ్యమైనంత వరకు ఆరోగ్యంగా ఉండవచ్చో చెప్పారు. ప్రతిరోజు ఉదయం లేగానే స్వచ్ఛమైన నిలవలేని నీటితో మరీ వేడితనం లేని నీళ్లతో మొహం కడుక్కోవాలట. కళ్ళు తుడుచుకోవాలి శుభ్రంగా, నోరు తోముకోవాలి. సాధారణంగా వేప పుల్ల వంటి వాటితో ఇతడు తోముకుంటే ఆ మనిషి దంతాలు కూడా బాగుంటాయి. తర్వాత వృక్షానికి సంబంధించినవే మానవుని యొక్క పళ్ళకి నిజమైన ఆరోగ్యాన్ని ఇస్తాయి. ప్రాతకాలంలో వ్యాయామం చెయ్యాలి. ఎవరైనా లేచి లేవగానే మలమూత్రాదుల విసర్జన చేసి ముఖం కడుక్కుని నడవడమో వ్యాయామమో చేయాలట. ఆడవాళ్ళు అయితే ఎక్కువ దూరం నడవడం, అలాగే వ్యాయామాలు గుంజీలు తీయటం ఇవన్నీ చెయ్యాలి. వ్యాయామం చేయకపోతేనే అనారోగ్యం. ఇవాళ మనందరం హడావుడిలో పడిపోతున్నాం, వ్యాయామం మర్చిపోయాం. లేవగానే చెంబుడు కాఫీ తాగడం, ఓ 10 నిమిషాలు పేపర్ చదువుకోవడం, పావు గంట టీవీ చూడడం, తర్వాత లేచిపోయి బా ఇడ్లీ తినడం, దీనివల్ల అనారోగ్యాలు వస్తున్నాయి. ముందు లేవగానే ప్రాతకాలం పూట వ్యాయామం చేసి తీరాలి పొమ్మన్నారు, సుస్పష్టంగా చెప్పాడు. తర్వాత ఇప్పుడు చెప్పేవి జాగ్రత్తగా నోట్ చేసుకోండి. మీరు కూడా రెండు పాదాలకి కాళ్ళకి బాగా నూనె రాసుకోవాలట, కొబ్బరి నూనె, చక్కని నూనె. మళ్ళీ అందులోనూ కూల్ కూల్ నవరత్నాలు ఇలా అవి కాదు రాసుకోవటం, మామూలు కొబ్బరి నూనె రాసుకోవాలి. శిరస్సు మీద కూడా కొబ్బరి నూనె రోజు రాత్రో పగలో రాసుకోవాలట. ఒళ్ళంతా నూనె మర్దనా చేసుకుని స్నానం చేసేవాడికి కూడా శరీరానికి ఆరోగ్యం బాగుంటుంది. బరుక్కోడాలు ఉండవు. ఉపన్యాసానికి వచ్చిన దగ్గర గోక్కోవడమే గోక్కోవడం. ఓ చోట సత్రంలో 10 మంది చేరు ఉపన్యాసం వింటున్నారట. ఇంతలో ఒక ఆయనకి కాలుకి దురద పెట్టింది. ఇలా బర్రో బర్రో అని కాలు గోకుతున్నాడు. ఎంతసేపటికి దురద తీరదు? ఓ పావుగంట పోయాక పక్కవాడు అన్నట్ట, ఇందాకొండితే నా కాలికి దొరద పెట్టింది, మీరు గోకి పెట్టారు, చాలా థ్యాంక్స్ అండి అన్నట్ట. అందరికీ గోకుడికి వెళ్ళి అందరికీ దొరదనమాట. ఈ జనాలు పక్క పక్కన కూర్చోవడంలో ఎవడిని ఎవడు గోక్కుంటున్నాడో తెలియడంలా. అంచేత ఈ గోకుళ్ళు ఎందుకు వస్తున్నాయంటే నూనెకి కొబ్బరి నూనె ఒంటికి మర్దనా చేసుకోకపోవటం వల్ల. ఉదయం లేవగానే వ్యాయామం చేసే ముందో వ్యాయామం అయ్యాకో ఒంటికి కొబ్బరి నూనె పూసుకుని ఒక 20 నిమిషాలు గంట ఆగి అప్పుడు స్నానం చేస్తే శరీరం కాంతివంతంగా ఆరోగ్యంగా ఉంటుంది. అంచేత ఒంటికి కూడా నూనె మర్దనా చేసుకోవాలి. అది కూడా నిలవ ఎక్కువ కాలం ఉండని ఆరోగ్యప్రదమైన కొబ్బరి నూనె అటువంటివి మర్దనా చేసుకోవాలి. నువ్వుల నూనె మరీ మంచిదని చెప్పారు. తాజా నువ్వుల నూనె దీపారాధన కోసం కిందట ఏడాది కుళ్ళిపోయిన నూనె పక్కన పెట్టి దేవుడు పారిపోతాడు, అందుకే మనం చేసే దీపారాధనకి తాజా నూనె వాడాలి. దేవుడి కోసం దీపారాధన నూనెని ప్రత్యేకంగా అమ్మేవాడికి బుద్ధి లేదు, కొనేవాడికి బుద్ధి లేదని. వీడి ఈ నూనెతో దీపారాధన చేస్తే అక్కడ దేవుడు ఉంటట్టండి, ఆ సరస్వతీదేవి అమ్మో అమ్మో అని పారిపోక ఏమవుతుంది. అందుకే ఈ పూజలు చేసేవాడికి సరస్వతీదేవి యొక్క అనుగ్రహం లేకుండా పోతుంది. తాజా నూనె, ఎక్కువ కాలం నిలవ ఉండనటువంటి నూనెతో దీపారాధన చెయ్యాలి. అటువంటి వాటితోటి శరీరానికి మర్దనా చేసుకోవాలి. చెవిలో కూడా నూనె వేసుకోవాలట. వేసుకుని తర శుభ్రంగా దాన్ని దూదితో పైపైన శుభ్రంగా తుడిచేసుకోవాలి. ఈ ప్రయోగములు జరావ్యాధులను దూరం చేస్తాయి. ముసలితనం రాదు మీకు ఎక్కువ కాలం, తొందరగా ముఖాలు ముడతలు పడవు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ చేయండి, వ్యాయామాలు చేయండి, ముఖాలకు ముడతలు పడవు. చెబుతున్నాను, నేనే చేయలేకపోతున్నాను. అంటే చెప్పొచ్చేది ఏంటంటే వ్యాధి, ముసలితనం ఈ రెండూ కూడా దూరం కావాలంటే చెప్పినవి చెయ్యాలి. వసంత ఋతువులో అంటే చైత్రమాసం, వైశాఖ మాసం ఈ రెండు మాసములలో బాగా నడక నడవాలట, భ్రమణము చెయ్యాలి అని చెప్పారు. కనీసం రోజు 2-3 మైళ్ళు నడుస్తూ ఉండాలి వసంత ఋతువులో. తర్వాత కొంచెం అగ్ని సేవన చెయ్యాలట. అంటే గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయడమో, వెచ్చని పదార్థాలు తాగడమో, అత్యంతమైన ఉష్ణమైన పదార్థాలు తాకూడదు, బాగా వేడి నీళ్లు కూడా పోసుకోకూడదు, చాలా డేంజర్ అది. అవన్నీ చెప్పారు ఆయుర్వేదంలో. తర్వాత కొన్ని కొన్ని సందర్భాలలో అవసరాన్ని బట్టి కోరికలను కూడా అదుపులో పెట్టుకుంటూ ఉండాలి. తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆరోగ్యం కోరుకున్నవాడు, తొందరగా ముసలితనం శరీరానికి రాకూడదనుకున్నవాడు తనకంటే వయస్సులో చిన్న స్త్రీనే పెళ్లి చేసుకోవాలని చెప్పారు. మళ్ళీ చెప్పారు ఇక్కడ వృద్ధత్వం వాళ్ళ దగ్గరికి రమ్మంటే రాదు. ఆ భార్యాభర్తలిద్దరూ ఆరోగ్యంగా ఉండాలంటే భార్య వయస్సు ఎప్పుడు భర్త కంటే చిన్నదిగా ఉండాలి. ఈ రేతస్సు మొదలైనటువంటి వాటిల్లో చాలా విశేషాలు ఉన్నాయట. అందుకే పరమాత్ముడు ఏరి కోరి ఇన్ని నియమాలు పెట్టాడు మానవుడి కోసం. తర్వాత గ్రీష్మ ఋతువులో అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వసంత ఋతువు దాటిన తర్వాత వచ్చే 2 నెలలు జ్యేష్ఠమాసం, ఆషాఢమాసం, ఈ రెండింటినీ గ్రీష్మ ఋతువు అంటారు. ఈ కాలంలో స్నానం సాధ్యమైనంత వరకు నదులలోనో చెరువుల్లోనో చెయ్యాలట. పూర్వం అందుకే ఆషాఢమాసం ఎందుకు పెట్టారనుకుంటున్నారు మీకు? ఈ చాతుర్మాసి దీక్ష ఇదే కారణం. నదులలోనో కాలువలలోనో స్నానం చేస్తే ఆరోగ్యం పెరుగుతుంది. ఇప్పుడున్న కాలువలు అంటే మొత్తం డ్రైనేజీలు కలిపేశారు, అంచేత ఇంట్లో చెయ్యొచ్చని చెప్పారు. దానికి కూడా బావి నీరు చెయ్యాలి. ఒకవేళ ఇంట్లో నిలవ కాకుండా నీళ్లతో చేసినా పర్వాలా, తాజాగా నీళ్లు తోడుకున్నవి. బోరు నీళ్లు చేయవలసి వస్తే వేడివేడిగా వచ్చే బోరు నీళ్ళు ఉంటాయి కదా, అలా మోటార్ వేయగానే వచ్చే నీళ్లు తాజాగా ఉంటాయి, ఆ నీళ్లతోటే స్నానం చేయమన్నారు. తర్వాత అరగదీసిన చందనం ఈ రెండు నెలల్లో పూసుకోవాలట. మీరు చూడండి ఈ రెండు నెలలు ఉంటాయి ఏవేవి, గ్రీష్మ ఋతువులో వచ్చే జ్యేష్టం ఆషాఢం. ఈ కాలంలో ఒళ్ళంతా చెమట్లు పట్టేయటం, చిటపట్లాడటం చాలా చికాకు. బాగా అరగదీసి గంధం రాసుకోండి. ఒళ్ళు ఎంత హాయిగా ఉంటుందో, చెమట కంపు రాదు, పొక్కులు రావు, ఆరోగ్యానికి బాగుంటుంది. ఈ పని చేయమని చెప్పారు. ఇలాంటి వాళ్ళకు కూడా ముఖం తొందరగా ముడతలు పడదు, ఆరోగ్యం బాగుంటుందిట. తర్వాత పరిశుద్ధమైన వాయువు సేవించాలట. మురికి నీళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ వాసన చూడడం, ఇంట్లో నానా గందరగోళం, ఇలాంటి వాయువు కాదు, స్వచ్ఛమైన వాయువు. ఇవాళ ఈ పట్టణాలలో నగరాలలో ఎక్కడ చూసినా కాలుష్యం. ఈ కలుషితమైన వాయువు పీల్చడం వల్లే, మరి ముఖ్యంగా ఈ ఫ్యాక్టరీల నుంచి వచ్చే వాయువు పీల్చడం వల్లే అనారోగ్యం పాలవుతున్నాం. అక్కడ కూడా మనిషి చాలా జాగ్రత్తగా ప్రకృతి దగ్గరికి వెళ్ళాలి. అందుకే వాకింగ్కి వెళ్ళేవాళ్ళు ఆ వాటర్ ట్యాంకుల దగ్గరకో పొలాల దగ్గరకో పోతున్నారు. ఎందుకంటే అక్కడికి వెళ్తే కాస్త పరిశుద్ధమైన వాయువు ఉంటుంది కనుక. మనం సరిగ్గా మరి ముఖ్యంగా మన అగ్రహారంలో ఆ డ్రైనేజీలు ఎదురుకుండా కనబడుతుంటే అక్కడికి వెళ్ళి ఆయన పిలుస్తూ ఉంటే పొద్దున్న డ్రైనేజ్ అంత ఏమైపోతుంది, ప్రదక్షిణ చేద్దామంటే అక్కడ నీళ్లు నిలవచ్చేస్తున్నాయి. ఏం చేస్తాం, మన చేతిలో లేదు అది. డ్రైనేజీ వ్యవస్థ అలా తగులడింది వాళ్ళ దేశకాలమైన పరిస్థితులు. అవి సక్రమంగా ఉండాలి. అప్పుడు పరిశుద్ధమైన వాయువు ఉంటే అది పీలిస్తే ఆరోగ్యం వస్తూ ఉంటుంది అని చెప్పారు. ఇంకా వాళ్ళ వద్దరికి జరావస్థ రాదట. ఎవడు గాలి స్వచ్ఛమైనది పీలుస్తాడో వాడికి తొందరగా ముసలితనము రాదు, వాడికి జుట్టు తొందరగా తెల్లబడదు, రంగులు ఖర్చు తగ్గుతుంది వాడికి చక్కగా. వర్ష ఋతువులో వేడి నీళ్ళలో స్నానం చేయమన్నారు. ఎక్కువ వేడి కాకుండా ఒక మాదిరి వేడి నీళ్లతో వర్షాకాలంలో స్నానం చేయాలి. ఎందుకో తెలిసినా వర్షాకాలంలో నీరంతా బురద బురద వచ్చేస్తుంది. అప్పుడు కాచిన నీరుండే ఆ నీరు కొంతవరకు ఆరోగ్యాన్ని ఇస్తుందిట. అయితే మరీ మరుగుళ్ళు నీరు పనికిరాదట. మరిగే నీరు ఈ ఒంటి మీద ఉండే చర్మ రంధ్రాలను పూడ్చి వికసింపజేసి బాగా బాధ పెడుతుందిట. తద్వారా మనిషి లోపల ఉండే టిష్యూస్, ఈ నాళాలు, నాడీ వ్యవస్థ దెబ్బతినేస్తాయిట. అది ఈనాడే చెప్పాడు. ఈ మధ్యన మొన్న ఓ పేపర్లో కూడా చూశాను, ఎక్కువ వేడినీళ్ళు చేస్తే ఎంత డేంజరో అది ఈ పురాణంలో వివరించి చెప్పాను. తర్వాత వర్షించే జలం తాకూడదట. వర్షాకాలంలో చూరు నీళ్ళని, ఈ నీళ్ళేమో వచ్చే చెరువుల్లో నిండిపోతాయి, ఆ మురికి నీళ్లు తాకూడదు. వర్షాకాలంలో సాధ్యమైనంత వరకు బాగా మరగగాచి ఆ కాచిన నీరు వడగట్టి చల్లార్చి తాగమని చెప్పారు. ఇది కూడా ఆరోగ్య సూత్రం. సమయం తప్పకుండా తినాలి, వేళ తప్పక తినాలి. రోజు 8 అంటే 8 తినాలి, కాదు 10 అంటే 10 తినాలి, లేదా మధ్యాహ్నం 1 గంటకి తినేవాడు 1 గంటగా తినాలి. ఇవాళ 1 గంటకి తిని, రేపు సాయంత్రం 4 గంటకి తిని, ఎల్లుండి 5 గంటకే తిని తింటే అలాంటి వాడికే లోపల ఇండైజెషన్ పట్టుకుని క్రమక్రమంగా బాబో అయ్యి బాబో అని బాత్రూంలో కూర్చోవలసిన పరిస్థితి వస్తుంది అని చెప్పారు. ఆపై మితంగా తినమన్నాడు. మనిషికి ఏదో ఒక 50 ఇడ్లీ తింటే ఆకలి తీరుతుంది అనుకోండి, వాడు 50 ఇడ్లీ తినకుండా కొంచెం ఒక 40 ఇడ్లీ తిని సరిపించుకోవాలి. ఓ 10 ఇడ్లీ తగ్గించుకోవడం మంచిదన్నారు. మరీ ఎక్కువ తినేస్తే బొజ్జ బాగా పెరిగిపోతుంది. అప్పుడు గోక్కోవాలంటే బొజ్జకి పక్కన కూడా ఎవడో వచ్చి గోకాలన్నమాట. అంచేత కుండలాంటి బొజ్జ పెరగడం కూడా ఇప్పుడు అనారోగ్య చిహ్నాలని చెప్పారు. బాగా పెరిగిన పొట్ట, బాగా పెరిగిన కాళ్ళు, ఇవి అనారోగ్య సూచనలు. ఇది మనల్ని దెప్పడానికి చెప్పట్లా పరమాత్మ, మనకి ఉపకారం చేయడానికి చెబుతున్నాడు ఆయనకి. మనమే ద్వేషం కాదు, వీటిని నిరోధించుకోవడం మన చేతిలో ఉంది ఇప్పటికి కూడా. కానీ బాల్యంలో యౌవనంలో నిరోధించుకున్నట్టుగా వార్ధక్యంలో నిరోధించుకోలేము. కనీసం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పాడనమాట. మనల్ని ఆక్షేపించడానికో ఏడిపించడానికో కాదు, బద్దనవాడిని ఆక్షేపించమని చెప్పలా, ఆరోగ్య సూత్రాలు చెప్పాడు ఆయన. ఇంకా ఏం చెప్పాడు, పరిమిత భోజనం చేసిన వాడికి ముసలితనం రాదు, తొందరగా అనారోగ్యం రాదు. హేమంత ఋతువులో, హేమంత ఋతువు అంటే మార్గశిరం పుష్యం, ఈ 2 మాసాలలో ప్రాతకాలంలో లేవాలి. చలికాలం వెచ్చగా ఉంటుందని దుప్పటి కప్పుకొని 8 లేస్తాం దిక్కుమాలిని కూడా, సూర్యోదయం చూడం మనం. అలా కాదు, ఆ కాలంలోనే పెందరాళ్ళే లేవాలి. లేచి చన్నీళ్లతో స్నానం చేస్తే, లేదా కనీసం గోరువెచ్చనీళ్లతో స్నానం చేస్తే ఆరోగ్య. శీతకాలంలో ఎక్కువ వేడిగా పోసేసుకుంటాం, చాలా భలే భలే గదగదా ఉంటుందని. గదగదా చలిగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే మరుగుడు నీళ్లు పోసుకుంటారు. అసలు ఆ కాలంలో చన్నీళ్లు చాలా ఆరోగ్యం. కనీసం ఆ చన్నీళ్లు చేయలేని అనారోగ్యవంతులు ఎక్కువ వెచ్చదనం లేకుండా గోరువెచ్చని నీళ్లతో చేయమన్నాడు. తర్వాత వేడిగా ఉండడం కోసం మంట పెట్టుకుని మంట దగ్గర చలి మంట కాచుకున్నవాడు అనారోగ్యం పాలవుతాడట. శీతకాలంలో సూర్యుడికి ఎదురుగుండా ఉండడం కూడా చాలా డేంజర్, అది అనారోగ్యమే. అందుకే పూర్వం మన పెద్దవాళ్ళు ఏమైనా తెలుసా, శీతకాలంలో చలిస్తే మనం ఎండలో కాచుకుంటుంటే పైచ్యం రాదు, మంచిది కాదురా, చాలా ప్రమాదం అని చెప్పేవారు. అది ఈ మాట ఇక్కడే చెప్పాడు. తర్వాత వేడివేడి పదార్థాలు భుజించాలట. ఆ కాలంలో చల్లబడిపోయిన, జాము దాటిపోయిన పదార్థం తినకూడదు. అన్నం వేడిగా ఉండాలి, కూరలు వేడిగా ఉండాలి, హాట్ బాక్స్లో పెట్టుకోవాలి, వేడివేడి పూరి తినాలి, వేడివేడి గారి తినాలి. తర్వాత అధికంగా ఉండకూడదు మళ్ళీ వేడి. అత్యుష్ణం అతిశీతలం పనికిరావు. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి నువ్వు తాగడం చాలా ప్రమాదకరం, గొంతుని శరీరంలో తంతువుల్ని పాడు చేస్తుంది కనుక. వీళ్ళకు కూడా వృద్ధావస్థ తొందరగా రాదు, అనారోగ్యం రాదు. ఇంకా శిశిర ఋతువులో చెప్పారు, అక్కడ ఎదురుగుండ అగ్ని ప్రజ్వలనం చేసుకుని కొంచెం దూరంగా వెచ్చదనాన్ని ఆస్వాదించాలట. అందుకే శిశిర ఋతువులో సాధారణంగా చలిమంటలు వేస్తారు, వేసినప్పుడు దగ్గరగా కాకుండా దూరంగా ఉంటారు వాళ్ళు. దగ్గరగా ఉంటే ఆ వేడి మళ్ళీ రక్తాన్ని విరగ్గొడుతుంది, అందుకని కొంచెం దూరంగా ఆ వెచ్చదనాన్ని ఆస్వాదించాలి. శిశిర ఋతువులో సూర్యుడి యొక్క వేడి పట్టపగలు మాత్రం అంతగా పనికిరాదు, సాయంకాలం పనికొస్తుంది. మళ్ళీ పరిశుభ్రమైన దుస్తులు ధరించాలి, వేడి వేడి పదార్థాలే తినాలి, చల్లవారిన పదార్థాలు పనికిరావు. సాధారణంగా ఆవకాయ మాగాయ లాంటి నిలవు ఉండే పచ్చళ్ళు ఈ శిశిర ఋతువులో ఎక్కువగా సేవనం చేయడం కూడా మంచిది కాదు. వేడి నీళ్లు, ఎక్కువ వెచ్చదనం లేని వేడి నీళ్లు స్నానం చేయమన్నారు. వీరి దగ్గర కూడా ముఖం మీద ముడతలు పడవు, వృద్ధత్వం దగ్గరకు చేరదు. ఇంకా వేడి ఆహారం, పరమాన్నం, నెయ్యి ఇవి గనక శీతకాలంలో సేవిస్తే వాడు కూడా ఎక్కువ కాలం ఆరోగ్యవంతుడిగా ఉంటాడు. ఆకలి కలిగినప్పుడే ఆహారం భుజించాలి. ఎప్పుడైనా ఆకలి లేనప్పుడు అనవసరంగా ఎక్కువ తింటే అది కూడా ఏమన్నారు, అజీర్ణే భోజనం విషం అన్నారు. అజీర్ణం వచ్చినప్పుడు భోజనం చేస్తే అది విషంతో సమానమవుతుంది. చల్లని స్వచ్ఛమైన నీరు తాగాలి. ఎప్పుడు వీలున్నప్పుడు పచ్చకర్పూరంతో కలిగిన తాంబూల సేవనం చేయాలి. ఒకపోటే 24 గంటలు తాంబూలం మళ్ళీ కిళ్ళీలు వేసుకునేవాడికి నోరంతా గారబట్టి దరిద్రుడైపోతాడు, వాడు పళ్ళుపోతాయి, ముక్కిపోతాయి. తాంబూలం చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ప్రతిదినం పగలు పెరుగు, మళ్ళీ ఇక్కడ ఇంకోసారి సూచన చేశాడు, పగలు పెరుగు, రాత్రి పాలు, అప్పుడప్పుడు తాజా వెన్న తినమన్నారు. తాజాగా తీసిన వెన్న మంచిది, ఏడాది క్రితం తీసిన వెన్న కాదు. బెల్లం తినడం కూడా శీతకాలంలో మంచిది, వేడి పుట్టిస్తుంది. రాత్రిలో ఆవు పాలు మరింత మంచిది అండి. గోక్షీరం తాగితే రోజు గోసేవా సమితికి వెళ్ళిపోండి, ఒక అర లీటర్ తెచ్చేసుకోండి, మీకు 1/2 లీటర్, నాకు 1/2 లీటర్, ఒక 1/2 లీటర్ శుభ్రంగా తాగి ఆ తాగిన అరగంట తర్వాత పడుకుంటే హాయిగా గాఢంగా నిద్రపడుతుంది, ఆరోగ్యం పెరుగుతుందిట. తర్వాత సంయమనంతో ఉండాలి. ఏకాదశి ఇలా కొన్ని పర్వదినాలు చెప్పారు. ఆ పర్వదినాలలో స్త్రీ పురుష సంగమం కూడా మనిషి అనారోగ్యానికి మూల కారణమవుతుంది కనుక అటువంటి గ్రహణం వచ్చినప్పుడు ఏకాదశి ఈ తిథులలో పొరపాటును కూడా సంగమాదులు చేయకుండా గడపాలి. వీణ్ణి వృద్ధత్వం ఏం చెయ్యలేదు. వార్ధక్యంలో కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారు. అందుకే కొంతమంది ఎంత వాడికైనా మాంసాహారం వాడిని పతనానికి మూలమవుతుందని చెప్పారు. అందుకే అసలు సాధ్యమైనంత వరకు మాంసం జోలికి వెళ్ళొద్దు అని చెబుతారు. అయితే భీష్ముడు కూడా మనకి ఈ ఆనుశాసనిక పర్వం శాంతి పర్వాలలో అందులో ఏదో ఒక రుచి నాలికని పట్టి పీడించి మానవులకి దాని మీద వ్యామోహం పెంచుతుందిట. మారడం చాలా కష్టం, కానీ విడిచిపెడితే వాడు మహాజాతకుడు అవుతాడు, ఆరోగ్యవంతుడు అవుతాడని చెప్పాడు. తర్వాత 5 దినములు నిలవ ఉన్న పులిసిన పెరుగుని మెంతి మజ్జిగ చేసుకున్నా, ఆ పెరుగు పోసుకున్నా, అటువంటి వాడికి అనారోగ్యం వస్తుంది. మీరు మంచులో పెట్టినా సరే 5 రోజులు దాటితే ఆ పెరుగు వాడకూడదని చెప్పారు. జరావస్థ వచ్చి ముసల్తనం వాడిని బాగా పట్టేసుకుంటుందిట. హచ్చి హచ్చి అని తెగ తుమ్ముతట్టు వాడు, వాడికి లోపల కాండ్రించి ఉమ్మేయవలసిన పరిస్థితి ఎక్కువ వస్తుందిట. ఆక్రమించి రోగాలు వాడిని పట్టుకుంటాయి. ఎవరు రాత్రుల యందు నిత్యం పెరుగు తింటారో, బాగా మేగడ భుజిస్తారో, అటువంటి వాళ్ళకి తొందరలో అనారోగ్యం వచ్చి క్షీణించి నశించిపోతారు. కులటతోటి అలాగే బయట ఉన్న స్త్రీతో సంగమం చేసేవాడు కూడా వృద్ధావస్థను తొందరగా పొందుతాడు. తర్వాత బయట ఉన్నవాళ్ళు అన్నం వండకూడదని చెప్పాంగా ఇదివరకు కూడా, అది ఇక్కడ మళ్ళీ చెప్పి, బయట ఉన్న స్త్రీ కనుక అన్నం వండినా ఆ అన్నం ఆవిడ తిన్నా ఆవిడ చేతితో ఎవరన్నా తిన్నా వీళ్ళు శీఘ్రకాలంలో భయంకర రోగగ్రస్తులు అవుతారు. ఎందుకంటే అది పాపం గనక, పాపమే రోగం గనక. ఆ పాపాలతో ముసలితనం తొందరగా చేరుతుంది. పాపాలకి రోగాలకి అవినాభావ సంబంధం. ఈ రెండింటిని విడదీయడం అసంభవం. పాపేన జాయతే వ్యాధి, పాపేన జాయతే జర, పాపేన జాయతే దైన్యం, దుఃఖం శోకో భయంకర, తస్మాత్ పాపం మహావైరం, దోషబీజమంగళం, భారతే సంతతం సంతో నాచరంతి భయాతురాహ. పాపం వల్లే రోగం పుడుతుందన్నారు. పాపే అయినా జాయతే వ్యాధి. ఒక మనిషి ఇష్టం వచ్చినట్టు పాపాలు చేసేయమనండి, ఆ పాపం వల్ల వాడికి రోగం వస్తుంది. ఈ రోగం వల్ల ముసలితనం వస్తుంది. నానా విధమైన వాడి ఉపాసనలు నశిస్తాయి. మనిషిలో ఉండే సమస్తమైన పాండిత్యాదులను ఉపాసనలను తగలబెట్టేది ఇదిగో ఈ పాపమే. పాపం వల్ల మనిషి ముఖంలో దైన్యం వస్తుంది, దుఃఖం వస్తుంది, రోగాలు పట్టుకుంటాయి, ముసలితనం వస్తుంది, భయంకరమైన శోకాలు క్రమక్రమంగా ఉత్పన్నమవుతాయి ఈ పాపాల వల్ల. అందుకే ఈ భారతదేశంలో వివేకవంతులైన మహాత్ములు ఏమన్నారు, ఎట్టి పరిస్థితులలో పాపం చెయ్యొద్దన్నారు. ఏది పాపమో ఏది పుణ్యమో ఎలా తెలుస్తుంది మరి? ఇదిగో ఇలా సమస్తం తెలిసిన గురువుల ముఖత అది పాపమా పుణ్యమా, ఏది సత్కార్యం ఏది ఉపాసన ఏది భయంకరత్వం, అవన్నీ తెలుస్తాయి. అందువల్ల మహాత్ములు మహాత్ముల ద్వారా అన్ని విషయాలు తెలుసుకుని భయంతో ఏనాడు పాపకర్మములు ఆచరించదు, ఏం చేసినా సత్కర్మాచరణ చేస్తారు. ఈ పాపాలే మహాద్భుతమైన వైరాలను పెంచుతాయి, రోగాలను పెంచుతాయి. పాపాలే దోషాలకి బీజం. అమంగళ కారకం పాపాలంటే స్వధర్మాచరణంలో ఉండాలి, అలాంటి వాళ్ళకు కూడా అనారోగ్యం రాదు. భగవంతుడి మంత్రదీక్ష వహించిన వాళ్ళకి అనారోగ్యం వచ్చినా రాబోయే కాలాల్లో మహత్తరమైన యోగ జాతకం పుడుతుందిట. ఎట్టి పరిస్థితుల్లో భగవత్ సంబంధమైన మంత్రదీక్ష వహించిన వాడికి ఏ కష్టం ఏమీ చెయ్యదన్నారు. మానవుడికి అన్నిటికంటే ఉత్తమమైన మార్గం ఏమిటి? మంత్రదీక్ష వహించడం. చాలామంది ఇప్పటికి కూడా ఇంకా మంత్రాలు పుచ్చుకోకుండా జీవితాన్ని వ్యర్థం చేసుకుంటారట. మంత్రదీక్షే వాళ్ళ జీవితానికి సంపూర్ణమైన పరమార్థం ఇచ్చేది అన్నారు. అది లేకుండా ఎప్పటికీ ఎవడూ ధరించడం. శ్రీహరి సమారాధనలో సంలగ్నమై తల్లిదండ్రుల్ని గురువులను దైవాన్ని అతిథుల్ని భక్తితో సేవించేవారు, తపస్సు చెయ్యాలనే ఆసక్తి కలిగిన వారు, వ్రతాలు ఉపవాసాలు చేసేవాళ్ళు, ఎప్పుడూ తీర్థసేవలు చేసేవాళ్ళు, ఈ మానవులను చూచి రోగాలు పారిపోతాయటండి. గరుత్మంతుడు చూస్తే పాములు ఎలా పారిపోతాయో, ఇలా నియమనిష్టలతో ఉండే మహానుభావులను చూస్తే రోగాలు పోతాయి పాపాలు పోతాయి. ఆ మహాపురుషుల మీద ముసలితనం కూడా ఏం చెయ్యలేదు. 90 ఏళ్ళు వచ్చినా హాయిగా ఉండగలుగుతున్నారు కొంతమంది, 25 ఏళ్ళు వచ్చినా తుమ్ముతూ ఉన్నారు. కారణం ఇదే, అనారోగ్యాలు పట్టుకోవడం వల్ల. దుర్జయములైనవి రోగములు అంటే వాటిని ఎవ్వరూ జయించలేరు. వాటిని కూడా సంయమనము కలిగిన నియమ నిష్టలు కలిగిన వాళ్ళు జయించగలుగుతారు. ఓ పతివ్రత మాలావతి, వాతం పిత్తం శ్లేష్మం అంటే ఇదే కఫం అంటాం మనం, ఈ మూడే జ్వరానికి మూలం. ఇవే ఈ శరీరం ధరించిన వాళ్ళ శరీరంలో ప్రవేశిస్తాయి. ఇవి ఇష్టం వచ్చినట్టు తిరుగుతాయట. వాతం పైత్యం కఫం లేని వాడు ఎవడుంటాడు గనక? అందుకే దాన్ని నిరోధించాలి, దాని ఉద్ధృతి లేకుండా చెయ్యాలి. వివిధ కారణాలు చెబుతాను, నివారణోపాయం చెబుతాను విను. ఆకలి బాగా వచ్చినప్పుడు అన్నం తినని వాడికి క్రమంగా పిత్తం పుట్టుకుంటుంది, పైత్యం అందుకే వస్తుంది.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణే శుభమస్తు, నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.